మాత్రమే మార్చుకోవచ్చు అని అమెరికాలో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్. సహస్ర పురుష మందిరాలు అని మందిరాలు కడుతున్నారు, 1000 మంది కలిసి మెడిటేషన్ చేసేటట్టు. నాకు తెలియదు ఎన్ని మందిరాలు ఉన్నాయో, దానికి పేరేంటంటే సహస్ర శీరిష పురుష. 1000 మంది కలిసి చేసుకునేటటువంటి బిల్డింగ్స్ లేపేశారు, జరుగుతోందది ఆల్రెడీ. అందుకే ఇదివరకు లాగా నేను పెద్ద వెంపర్లాడటంలే నేను చెప్పి వదిలేస్తున్నాను. ఎందుకు జరుగుతుంది, ప్రకృతిలో జరిగే యోగ్యత ఉంటుంది అంటే జరుగుతుంది. ఇక్కడ జరగాలని యోగ్యత లేకపోతే నేను ఎంత వెంట పడినా జరగదు. నేను ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చాను అంటే, ఇంతమంది గురువులు ప్రయత్నిస్తే ఏమీ జరగండి, నేను ప్రయత్నించినంత మాత్రం జరుగుతుందని నేను నిరాశపడుతున్నాను. కానీ నన్ను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేయండి, ఇక్కడ నేను ఉపయోగపడకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పినటువంటి విధానంగా ఆధ్యాత్మిక విద్య మీద రుచి కలగకపోతే. ఆధ్యాత్మిక విద్య ఏం చేస్తుందో మీకే చూసే, రాజాదిరాజులు మీ కాళ్ళ మీద పడతారంటే వద్దంటే నేను అడుగు తింటాను అనేటటువంటి వ్యక్తులకి నేనేం చెప్పగలను ఆధ్యాత్మిక విద్య? కఠోపనిషత్ అంటే అది మృత్యుకి ఇచ్చేటువంటి, అది మీకు తెలిసేదంతా మంచిది అని లొంగది మనస్సు. మీకు లొంగుతుందా లొంగదా? ప్రస్తుతం నా మానసిక స్థితి చాలా మారిపోయింది. ఇదివరకు అయితే కాస్త గంటలు గంటలు చెప్పాలనిపించేది, కానీ చెప్పి లాభం ఏంటి? మనిషికి ఒక మాట చాలు, పశువుకి ఏం కాదు. ఎన్ని దెబ్బలు కావాలి? రోజు కొడుతూనే ఉండాలి. ఒకరోజు రెండు రోజుల్లో పశువు ఏం మారదు, రోజు కొడుతూనే ఉంటాం. మీకు ఓపిక ఉంటే రోజు కొట్టుకోండి, దాని వేరే విషయం. నాకంత ఓపిక లేదు. ఇందుకు చెప్తున్నాను, మృత్యుకి ఇచ్చేసాం మనం మంచి అలవాట్లు, గురువుల మీద మనకున్నటువంటి శ్రద్ధ, భారతీయ ఆధ్యాత్మికతని మనం గంగలో పడిస్తాం. పశువులకు ఉండేటటువంటి ఆహార నిద్ర భయం ఐదునంచ ఇంతే మనం పెట్టుకుంటున్నాం, అంతే మీరు కోరుకుంటున్నారు. తప్పంటాను నేను, అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. మీ గురించి నేను మాట్లాడతాను, నా గురించి నేను మాట్లాడుతాను. ఈ చేసేటటువంటి పనిలో మనం ఎలా సహకరించగలము అనేటటువంటిది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు చేరుతున్నాను ఇది, నేను మీ నుంచి ఏమి కోరుకుంటున్నానో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క మాటని నేను కోరుకుంటాను ఏంటి అంటే, మీరు కొన్ని సంకల్ప పత్రాలు పూర్తి చేయించాలి. కనీసం 125,000 మంది చేత పూర్తి చేయించాలి, అది టార్గెట్. ఏంటి అక్కడ మీరు చేయించాలి? సంకల్ప పత్రాలు మీరు డిస్కస్ చేయండి, చెప్పండి కార్యకర్తలు. చెప్పాక కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి, అది ఎవరి చేత నింపించాలి అని. ఓ ఆశ్రమానికి వెళ్ళిపోయింది, ఆశ్రమానికి అది చెప్పారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏమనుకుంటారు? మీరు ఆశ్రమాన్ని నువ్వు అనక్కర్లే, నువ్వు చాలా మంచివాడమని నాకు తెలుసు, నీకు తెలుసు. మరి అలాంటి పిచ్చి పనులు చేసి అసలు మన ప్రయోగానికే భంగం కలిగిస్తారు మీరు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను నేను చిన్నప్పుడే, ఏంటంటే 10 మంది ఏం చేస్తున్నారో అది తప్పు అనే నిర్ణయానికి వచ్చేసాను నేను. ఎందుకంటే 10 మంది కరెక్ట్ అనుకుంటే అది ఆధ్యాత్మికంగా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే 10 మంది చేసేది ఆధ్యాత్మికంగా కరెక్ట్ అయి ఉంటే ఇంతమంది గురువులు అనవసరం, అంతే కదా. ఇంకేత మనం అంతా ఎవడం మనం పీతోదక. మన గురించి మేం చాలా కరెక్ట్ అనే అనుకోవటమే తప్ప, నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావు, నువ్వు చేసేటటువంటి పని నీ లక్ష్యానికే దెబ్బ కొడుతుందేమో అని తెలియదు. ఎక్కడ చెయ్యాలి మంచి అంటే, ఏ కరెక్ట్ వర్డ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అంటే, నువ్వు చెప్పింది కరెక్ట్ మాటే కానీ ఎక్కడ చెప్పావు? అట్ ఏ రాంగ్ ప్లేస్ ఏమవుతుంది? కొంపలు అంటుంది. అంచేత ఆ లక్ష్యాలు మీకు చాలా స్పష్టంగా ఉంటే మీరు తప్పు పని చేయదు. కావలసింది సంకల్ప పత్రాలు నింపించటం కాదు, కావలసింది ఏంటి అంటే సంకల్ప పత్రాలని ఒక సంస్థకి సంబంధించని వాళ్ళ చేత నింపించాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ లింక్డ్ విత్ ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్. నువ్వు ఎంత నువ్వు చెప్పినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా అది చాలా తప్పు. తప్పే కాదు, నేను ఆ ఉద్దేశంతో చేయటం లేదండి. నీ ఉద్దేశం ఎవడికి కావాలి? జరిగేది ఏంటి అక్కడ? నేను ఇంతలాగే చెప్తూ ఉండి ఇన్ని నిలబట్టి చెప్తూ ఉంటేనే నా ఉద్దేశాలు అర్థం కాక మళ్ళా నా దగ్గరికి వచ్చి ఏమడుగుతాడు? ఆ విధంగా మా రత్నాకరం చాలా ఇస్తారు నాకు, చాలా ఆనెస్ట్ గా పాపం ఇంతకీ మాట్లాడి నన్ను ఏం చేయమంటారు? ఏం చెప్పి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? మీరు ఏం చేయాలో చెప్పి మళ్ళా నన్ను అడుగుతారు ఏంటి? అసలు నాకు అది నాకు తెలియదు నాకు ఎంత అసలు ఆ మాట వినగానే ఎంత ఆనందోద్వేగం వచ్చేసి చికిత్స చేయాలనిపించింది. కౌగలించుకోవటం అంటే చికిత్స చేయటమే నా ఉద్దేశం. నేను ఇన్ని రకాల వినిపిస్తున్నా, నేను ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నా కూడా మళ్ళీ నన్ను ఏం చేయమంటారు అని అడిగితే నేనేం చెప్పేది? ఆ మూడు వరాల గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. మొదటి వరం ఏమిటి అంటే, నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాక నా తండ్రి నన్ను గుర్తించుగాక. నచికేతుడు తండ్రికి చెప్పాడు అనుకుంటే గుర్తించాను. తండ్రి అంటే ఎవరన్నాను నేను? నేను పొద్దున్న చెప్పిన దాన్ని బట్టి తండ్రి అంటే ఎవరు గట్టిగా చెప్పండి. మనమే అదే అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి, ఇదేదో ఒకరోజు జరిగినటువంటి సంఘటన గురించి ఉపనిషత్తు చెప్పటం, జన్మ జన్మల ప్రక్రియ గురించి చెప్తుంది. ఈ జన్మలో గుర్తించలేకపోయి ఈ శ్రద్ధను, ఈ నచికేతుణ్ణి, ఈ మంచితనాన్ని నువ్వు గుర్తించలేకపోతే మళ్ళీ ఎప్పుడు గుర్తించగలగాలి? ఇంకా నెక్స్ట్ బర్త్, ఆ నెక్స్ట్ బర్త్లో గుర్తించలేకపోతే ఆ నెక్స్ట్ బర్త్. అది గుర్తించగలిగినటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని మనకి ఆదర్శంగా చూపించి సమర్థకుడు రామదాస్గా, కబీర్ దాస్గా, శ్రీరామ శర్మ ఆచార్యగా నేను సమర్పణ చేసుకోలేకపోయాను. శ్రీరామకృష్ణ అలాగా శ్రీరామకృష్ణ పరమహంసగా నేను సమర్పణ చేసుకోలేకపోయాను. శ్రీరామ శర్మ ఆచార్యగా అది మీకు అర్థం అవ్వాలి. సమర్పణ చేసుకోవటం ముందు నేర్చుకోగలగాలి. సమర్పణ అంటే నా కోరికలు తీరాయా లేదా అని కాదు. సమర్పణ అంటే అర్థం ఏంటి, ఇంకా సమర్పణే. ఆ సమర్పణ చేతకానంత వరకు కూడా మీరు ఎక్కడున్నారు? ఇంకా నచికేతుణ్ణి చంపే స్థితిలోనే ఉన్నారు, నచికేతుణ్ణి హత్య చేసే స్థితిలోనే ఉన్నారు. బ్రూటల్ని మర్డర్డ్ అంటే మన మణికుమార్ ఏమంటాడు అంటే 303 సెక్షన్ కింద ఇంటెన్షనల్ గా చంపారు కనుక వీళ్ళందరికీ ఏం చేయాలి, హ్యాంగ్ టు డెత్ అలాది అది చెప్తాడు. కానీ ఆ కేసు ఎందుకు ఎవడూ పెట్టకలే. మనం ఎంతమంది నచికేతుల్ని చంపుకున్నాము, ఎన్నిసార్లు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఏం చేసాం, మళ్ళీ జగ్ధతృణ మళ్ళా గడ్డి తింటూ ఉంటాం, మళ్ళీ పీతోదక, మళ్ళీ మా సమాజంలో అది ఒప్పుకోరండి లేకపోతేనా, మా కుటుంబ పరిస్థితులు కరెక్ట్గా లేవండి లేకపోతేనా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమీ ఆనందంగా లేవు, వివేకానందవి కానీ వాళ్ళవి కానీ మీరు చూసి ఉంటే, అరవిందవి కానీ చూసి ఉంటే మీకు అర్థమవుతుంది మీరు వాళ్ళకంటే చాలా హాయిగా బతుకుతున్నారు సిగ్గు లేకుండా. ఎందుకంటే మన గురువు గారి కంటే కూడా హాయిగా బతికితే మరి సిగ్గుపడాలి కదా, మనం ఏమీ సిగ్గుపడము. నువ్వు ఏమి ఏడుస్తే ఏడ్చుకో, నాకేంటి ముందు నా బాధను ఏంటో చూడు. నేను ఎంత బాధపడిపోతున్నాను, 2 కోట్ల తింటానికి తిండి ఉండి, టిఫిన్ తినగలను, సినిమాకి వెళ్ళగలను, బట్టలు కట్టుకోగలను, ఉండటానికి నీడ ఉంది, అయినా ఏంటో ఆ కోరికల పరంపర. ఇంకా తప్పు చెప్పేస్తున్నాను అనుకుంటా, ఏదో రాంగ్ ట్రాక్లో గెలిచారా? లేదు లేదు, కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాను నేను. అంతట ఆ నచికేతుడు అదంటాడు, నన్ను గుర్తించు బాబు, నీలో నేను ఆవిర్భవించినప్పుడు నన్ను నువ్వు గుర్తించగలగాలి, నన్ను మళ్ళా నువ్వు చంపేకు, మళ్ళా నన్ను మృత్యువుకి ఇచ్చేకు. మళ్ళీ మనం ఈ గది దాటిగానే మృత్యువుకి ఇచ్చేస్తాం, అది వేరే విషయం. కానీ అది ఎందుకంటే మనం ఉపనిషత్తు చెప్పింది వింటాం, ఉపనిషత్తు చెప్పింది కదా అలా చేస్తున్నామని. మన ఉపనిషత్తు అంటే వేదవాక్యే కదా, వేదవాక్యనే మనం అధిగమించకూడదు కనుక ఇలాగే ఉంటాము, అది కరెక్టే. అది అవగాహనతో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఇతర సంస్థల్ని మార్చటానికి కాదు, ఇవంతా ఎడ్యుకేషన్ కమిషన్ ఆరికే పెట్టింది. మేము అదే కదండి చెప్తున్నాం, వాళ్ళు నీలో కలవాలని ఎందుకు అనుకోండి, నువ్వు వాళ్ళలో కలిసిపోవచ్చు కదా, అది ఎందుకు చేయరు మీరు? ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు, ఎన్ని దొంగలేషాలు వేస్తూ ఉంటాం మనం, ఎన్ని నటనలు చేస్తూ ఉంటాం, అలా నటించండి. కలవలేకపోతే కలవలేకపోయారు, కనీసం పైకి నటించవచ్చు కదా. ఆహా, నేను చెప్తున్నాను కదండి వాళ్ళు నాలో కలుసుకోవాలి, నువ్వు కలువు వాళ్ళల్లో. అమ్మ క్షేత్రానికి మనం వచ్చాం, అమ్మ తత్వాన్ని ఏమర్థం చేసుకుంటున్నాం? ఏమర్థమైంది? 3 రోజులైంది ఇక్కడికి వచ్చి అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి కానీ, దాని గురించి చెప్పండి అని కానీ ఏమీ లేదు. ఇంకా ఏంటి, వస్తూ ఉండటం పోతూ ఉండటం. 2వ క్లాస్ పిల్లలకి ఒక టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు. పిల్లలు వస్తున్నట్టు వస్తూ ఉంటారు, వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటారంటే టీచర్ ఒప్పుకుంటాడా? అసలు ఏం చేస్తాడు సాచి? మీరు 3 రోజులు క్యాంప్ అని చెప్తే ఏం చేస్తున్నారు? ఏం చేయాలి మిమ్మల్ని? నాకు తెలియదు, మీరు నేర్చుకోవాలి. నేనేం చేయలేను. ఇచ్చంటే నేను చేసినా లాభంలే, మీకు రావాలి అప్పుడు. ఇచ్చేదంటే ఇది స్వతంత్రము. అందుకు గురువుని కొట్టలేక కాదు, 1వ క్లాస్ ఎలిమెంటరీ టీచరే స్టేజ్ దాకా కొడతాను అంటే ఋషులు కొట్టడం చేత కాదన్న, వాళ్ళు అన్ని రకాలుగా కొట్టగలరు. వాళ్ళు మిమ్మల్ని చేయ మీ మీద వేయకుండా వాయించగలరు మిమ్మల్ని. అది వాయించారు వాళ్ళు. ఎందుకు వాయించారు అంటే, నచికేతుడు ఆ శ్రద్ధ కావాలంటే నిన్ను వాయించవచ్చు, అది వాయించదు. నువ్వు నన్ను ఎప్పుడు కోరుకుంటావో అప్పుడు నేను నీ దగ్గరికి వస్తా. నీ శ్రద్ధ ఏమిటి, దేని మీద నీకు శ్రద్ధ ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ఇచ్చట నన్ను మళ్ళీ మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించకండి. నేను కోరుకునేది ఏంటి అంటే, ఏదైనా నేను ఒక క్యాంప్ కండక్ట్ చేస్తే క్యాంప్కి ముందు వచ్చేయాలి. క్యాంప్కి నేను వెళ్ళిపోయాక మీరు వెళ్ళిపోవాలి, కానీ నేను పిచ్చివాడలాగా 3 రోజులు అక్కడ ఉంటే మీరేదో నన్ను చూసి ఒరే వచ్చావా, ఇంకా నువ్వు లేవలేదా, నేను ఎంత పొంది లేదు లెక్చరీ, ఒరే నేను నోట్స్ అనక్కర్లే, నీ ప్రవర్తన అంతే కాదా. 3 రోజుల క్యాంపుకి ఖచ్చితంగా మేము 3 రోజులకి వస్తామని ఎవడు వచ్చాడు? వచ్చినా ఏంటి, క్యాంప్ ఎందుకు వచ్చింది? కఠోపనిషత్ క్యాంప్ తెలుసు అందరికీ, అందరికీ తెలుసు. ఒక్కళ్ళు పుస్తకంతో రాలేదు, నేను ఒక్కడనే పిచ్చివాడిని పుస్తకంతో వచ్చా. ఇంకో పిచ్చివాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన చదవలేదు కానీ పుస్తకం తెచ్చుకున్నాడు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, ప్రభాదవ చేస్తే ఆయన సచ్చిలో ఉండేవా నా చిన్న డౌట్. కానీ ప్రమాదవ చేస్తూ ఏదో ఉండేది. ఎందుకంటున్నాను నేను, అది ప్రశ్న ఏంటంటే, మీకు ఆధ్యాత్మిక విద్య మీద అభిరుచి లేదు. ఇంకా దాన్ని మీరు మసిపూసి మారేడికాయ చేయకండి. మీరు ఎంత దాన్ని మసిపూసి మారేడికాయ చేసినా నేను మీ లోపల ఉన్నది చూడగలను. మీరు నన్నే మోసం చేయలేరు. కానీ నేను కోరుకునేది అది, అర్థమైందా? ఏం కోరుకుంటున్నాను, ఎప్పుడు నేను క్యాంపు పెట్టినా క్యాంప్కి నాకంటే ముందు వచ్చేయాలి మనిషి. ఎప్పుడు వెళ్ళాలి? నా తర్వాత వెళ్ళాలి. మీరు అలా రాలేరనుకోండి, అప్పుడు మీరు విద్య నేర్చుకోవడానికి రాలేదు. వాళ్ళు దయచేసి ఈ క్లాసులకి రాకండి. నాకు పెద్ద ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, ఈ మిక్స్డ్ క్లాస్ చూస్తే, కఠోపనిషత్ క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళు 3 రోజుల ముందు రావాలి. అంటే 3 రోజులు అంటే 3 రోజులు క్యాంప్ అవుతే నాకంటే 1 రోజు ముందు రావాలి. వాళ్ళు అరేంజ్మెంట్స్ చూసుకోవాలి, మైక్ అది ఉందా లేదా, మా మాస్టర్ వస్తున్నారు ఒరే మైక్ పెట్టరా, ఇంకో ఆశ్రమానికి వెళ్ళి. ఆయన పాపం నా దగ్గరికి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాడు, ఇంతకీ నేను ఎవరి మాట వినాలి మాస్టర్, మీ ముందే చెప్తున్నాను, నాకు ఎవరో తెలియటం లేదు, దయచేసి దండం పెట్టేశాడు. ఈ 3 రోజుల్లో ఆయన చేత ఆయన నా దగ్గరికి వచ్చి దండం పెట్టాడు. మరి మీరేం చేశారో నాకు తెలియదు. ఇంతకీ నేను ఎవరి మాట వినాలండి, ఒకడు అక్కడంటాడు, ఒకడు ఇక్కడంటాడు, ఒకడు ఇదంటాడు. అంటే మన మానసిక స్థితి, ఆసక్తి బుద్ధి గురించి చెప్తాను. మీరు తప్పు చేశారు అని నేను చెప్పటమే, ఎవడో ఒకడు మీరు ఈ తప్పు చేస్తున్నారని చేస్తే కదా మీకు తెలిసే. లేకపోతే మీరు అందరూ ఏమనుకుంటున్నారు అంటే, నేను చాలా కరెక్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఒకడు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇవ్వచ్చా ఇచ్చాను అంటున్నారు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇప్పుడు అర్థమైందా? ఇవ్వాలి, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. మనం ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే, అమ్మతత్వాన్ని అర్థం చేసుకుని అమ్మతత్వాన్ని మనం ఉపయోగించుకోవటానికి వచ్చాం. ప్లస్ వింటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీ అమ్మ ఇంత గొప్పది, అందువల్ల మేము ఇక్కడికి వచ్చామని చెప్పాలి తప్ప, వాళ్ళని మన విధానంలో మార్చడానికి కాదు వచ్చింది. మరి ఆ ఫండమెంటల్గానే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు నా క్లాస్కి రారు. ప్లస్ ఇంకా వాళ్ళు ఏమంటారు, కార్యకర్తలు మేము మీ క్లాస్కి రావాలా అక్కర్లేదా అంటారు, నాకు అంటారు. ఇందుకు ఇక్కడ గంటలు గంటలు మీకు చెప్పింది, నా దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలి అని అడిగితే నేనేం చెప్తాను మీకు? సార్ అయిపోగానే నా దగ్గరకు వచ్చి అడుగుతారు పిచ్చి పిచ్చి ప్రశ్నలు, మీకు మేము ప్రచారం చేయాలని ఉంది మాస్టర్, మేము చెయ్యాలా వద్దా అని. ఏం చేయాలి, ప్రచారం చేయాలా వద్దా? ఇంత గంట నా కండసేసి వేస్తే మళ్ళా నా దగ్గరకు వచ్చి అడిగితే నేనేం చెప్పేది? తప్పులు ఇవంతా, ఇదంతా కూడా కఠోపనిషత్తే, అర్థం చేసుకోండి. అందుకనే ఆ ఉపనిషత్తు తీసుకున్నాను నేను. కఠోపనిషత్తులో ఈ నచికేతుని మనం చంపేస్తూ ఉంటాం. నా కోరిక ఏంటంటే నేను ఏ ఏ సంస్థల దగ్గరికి వెళ్తానో ఆ సంస్థ చాలా గొప్పది, ఆ విద్య చాలా గొప్పది. కామర్స్ కాలేజీ ఉంది, కామర్స్ కాలేజీకి వెళ్ళి ఏం చెప్పాను, కామర్స్ చాలా మంచిది అని చెప్తారు. తప్ప, అది తప్పు కాదు కదా. ఎంబీఏ ఇక్కడ చాలా బాగా చెప్తారండి, ఇక్కడ చదువుకోండి, ఇక్కడ ఇక్కడ ఫలానా లెక్చర్ కామర్స్ చాలా బాగా చెప్తాడు, ఈ యాంగిల్ ఇక్కడ చాలా బాగుంటుంది అని కామర్స్ కాలేజీకి వెళ్ళి చెప్తాం. బయోకెమిస్ట్రీ కాలేజీకి వెళ్ళి ఏం చెప్తాము, కామర్స్ చాలా మంచిది అని చెప్తాం. అక్క అది అనమాట. అంచేత ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి మనం వెళ్ళాలి. వెళ్ళాక ఆ సంస్థ యొక్క గొప్పతనం మీకు అర్థమవ్వాలి. ఇంకోటి ఏం చెప్తున్నాను, ఖచ్చితంగా భారతదేశము అరవిందో వాళ్ళు చెప్పినట్టు ప్రపంచానికి మార్గదర్శన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇదే కేంద్రం అవుతుంది. మీరు రాసేసుకుని నోట్ చేసుకోండి. అది నేను చెప్పింది, ఇది తప్ప ఇంకో కేంద్రం లేదు. దాన్నే మాతృసత్తాయ నమః అని, మాతా భగవతీదేవిని మనం నమస్కారం చెప్తాం, మాతా మిర్రా అని చెప్పి అరవిందో దాంట్లో మనం ఆ అమ్మ తత్వము ప్రిన్సిపల్. కానీ అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు అమ్మతో పాటు, ప్రతి సంస్థలో రామకృష్ణ పరమహంసతో పాటు శారదమాత, బ్లావెట్స్కితో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు, యానీ బెసెంట్, సివి, మనం సివిని పెట్టుకున్నాం, ఇక్కడ లెగ్ బీటర్ ఉన్నారు, యానీ బెసెంట్. అంటే అక్కడ ప్రతి చోట గంటలు ఉన్నాయి, యుగ్మము ఉంది. ఇక్కడ ప్యూర్ మదర్ కాన్షియస్నెస్ ఉంది, ఇంకోళ్ళు లేరు అసలు ఇక్కడ. కానీ మాతృచేతనత్వం అంటే ఏమిటి, అది నేర్చుకోవడానికి ఎవడొస్తున్నాడు? మళ్ళా ఇక్కడ ఎవరు వస్తున్నారు, పేషెంట్స్ వస్తున్నారు, రోగులు వస్తున్నారు. 1972-73లో గురుదేవులు ఇచ్చినటువంటి ప్రాణప్రత్యావర్తన శిబిరానికి వెళ్ళాను నేను. అంటే ఆయన అప్పుడు ఏం చేశారు అంటే, ఆయన ఆత్మశక్తిని అక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల్లో నాటారు. మా చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నోరు ముసుకు కూర్చోండి అన్నారు ఆయన. 3 రోజులు మీరేమీ మాట్లాడద్దు. 15 నిమిషాల పాటు తన పక్కన కూర్చోబెట్టుకునేవాడు, రోజు ఒక్కొక్క వ్యక్తిని పిలిచేవాడు, అందరినీ కలిపి తెలవాలి ఆయన ఎప్పుడు కూడా. అసలు కళ్ళు ముసుకు కూర్చో అనేవాడు, అందరినీ ఏమీ చేయలేదు ఆయన, నన్ను మాత్రం ఆయన చేశాడు. ఏం చేశాడు, ఆయన పక్కన కూర్చుంటే కళ్ళు తెర అన్నాడు. 15 నిమిషాలు అయిపోయాయి, కళ్ళు తెరిచాడు, చేయి పైకి ఎత్తాడు, తాచు గుద్దు గుద్దాడు నా వీసు మీద, స్వాధిష్టాన చెట్ల దగ్గర. అక్కడ ఇప్పటికీ నేర్పుంది నాకు ఆ దెబ్బకి. నన్ను మిగతా వాళ్ళందరినీ కొట్టాడో లేదో నేను అడగలేదు, ఏం సవరించాడో వాళ్ళు ఆ గుద్దుతో మౌనంగా చేసిన తర్వాత, ఆ ప్రాణ ప్రత్యావర్తన అయిపోయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇంకొక క్యాంప్ జరిగింది, 1000 మందికి చేస్తానన్నాడు ఆయన. దాని తర్వాత నా తర్వాత క్యాంప్ అయిపోగానే ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను మినిమం కాంపౌండర్స్ని పంపించండి, డాక్టర్లను పంపించకపోతే, అంటే మీరు పేషెంట్స్ని పంపిస్తున్నారు, అందుచేత నేను ఈ ప్రాణ ప్రత్యావర్తన శిబిరాన్ని ఆపిస్తున్నాను అన్నాడు. ప్రాణ ప్రత్యావర్తన అంటే ఏంటి, గురువు యొక్క శక్తి నువ్వు తీసుకోగలగాలి. తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, 20 ఏళ్లకో 30 ఏళ్లకో మీలో ఇది ఒక మహావృక్షంగా మారుతుంది నా శక్తి. అప్పుడు మీరు అనేక మందికి నా గురించి, నా శక్తి గురించి మీరు అథారిటేటివ్గా మాట్లాడగలరు అని చెప్పాడు అసలు ఆయన. కానీ అప్పుడు ఆయన అక్కడ ఉంటే పక్కన మాతాజీ ఉంది. కానీ ఇక్కడ మాతృసత్తాయే డైరెక్ట్గా ఉంది. ఆ మాతృసత్తా గురించి మీరు నేర్చుకోదలుచుకుంటే, ఆ మాతృసత్తానే మనం ఏమంటామంటే సజల శ్రద్ధ అంటాం. నచికేతుడికి అక్కడ పెట్టిన పేరేంటి మీరు చూసారా? నచికేతుడికి ఇక్కడ పెట్టిన పేరు శ్రద్ధయే. ఆ శ్లోకం మీరు శ్లోకం కంటే రావాలి. 2వ శ్లోకంలో చూడండి, తమహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధ ఆవివేశ తో అమన్యత. శ్రద్ధ ఆవివేశ అంచేత మాతృసత్తా అంటే ఏంటి, శ్రద్ధ. దీన్ని మొత్తం ఏమంటాం మనం, నచికేతోపాఖ్యానం అంటాం. అంటే ఏ ఉపాఖ్యానం, అందుకు ఇక్కడ ఇది పెట్టింది మాతృసత్తా గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తు. ఏం చెప్పేది నేను అసలు, మీరు ఉపనిషత్తులే తెచ్చుకోలేదు. తెచ్చుకుంటే ఏం లాభం, మీరు చదవాలి. మీరు ముందే ఎందుకు చెప్పాను నేను, సంస్కృతం నాకు రాదు. మీరేం నేను చదివితే నాకు సంస్కృతం వచ్చేసింది అనుకోకు, నేను ఎందుకు చెప్తున్నానంటే కింద అర్థం ఉంది. ఆ కింద అర్థం లేకపోతే నాకు ఒక ముక్క అర్థం కాదు. మరి నాకు అర్థమవుతే మీకు ఎందుకు అర్థం కాదు? మీకు అర్థమైనంత మీరు చదువుకుని అండర్లైన్ చేసుకుని మీకు అనుమానాలు వస్తాయి కదా, గ్యారంటీగా చేసుకుని చదువుకుని వచ్చి ఉంటే అసలు ఈ క్యాంపు ఆ మాతృసత్తా గురించి ఏం చెప్పుకుండేవాడిని ఏం చెప్పలేదు. నా దగ్గర వచ్చి ఏం చేయమంటారు మాస్టర్, మేము కార్యకర్తలు అండి అంటే నన్ను ఏం చేయమంటాం? ఏం కార్యకర్తలు మీరు? ఇది మీరు చెప్పగలగాలి ప్రపంచానికి. మాస్టర్ ఎక్కడ క్లాస్ పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి మూల విరాట గురించి మీకు ఇతరులు ఎవరూ చెప్పలేనటువంటివి చెప్పగలుగుతారు. అంటే ఆ మూల విరాట్ భక్తులకి ముందు చెప్పాలి మీరు. అంటే ఇక్కడ అంతేత ఏం చెప్తారు, మీకేం తెలీదు, మా మాస్టర్ వచ్చి చెప్తారు అంటే సాక్షిని అపయపడతారు. మాట్లాడే తీరు ఉంటుంది అంతకంటే ఇంకేందే. ఆ తీరు మంది పూర్తిగా నాతో చాలా మంది ఏం చెప్తారో తెలుసా, నేను ఫోన్లో వాయించేసాను మాస్టర్, నీకు వాయించే హక్కు ఏముండేవారు నేను, నువ్వేం చేసావు కనుక ఇప్పుడే కదా నువ్వు రంగంలోకి వచ్చావు. 22 ఏళ్ల బట్టి నాతో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు రంగంలోకి వచ్చి నాకంటే ముందు పనిచేస్తున్నటువంటి వాడు, నీకంటే ముందు పనిచేస్తున్నటువంటి వాడు నువ్వు వాయించేశాను అంటే ప్రతి చోట సీనియారిటీ కౌంట్స్. దృశ్య రంగంలో కూడా సీనియారిటీ, ఒక్క పూట ముందు ఉద్యోగంలో జాయిన్ అవుతే ప్రమోషన్ ఎవరికి ఇస్తారు? ఆ ఒక పూట ముందు జాయిన్ అయిన వాడికి. అంచేత అసలు నీ మాట ధోరణే తెలుపుతోంది నువ్వు చాలా రాంగ్ ట్రాక్ లో ఉన్నావు అని. అర్థమవుతుందా? నువ్వు వాయించే హక్కు లేదు. నువ్వు ఎందుకు, నీకు వాయించే హక్కే, నేనే వాయించటానే, నేను వాయిస్తున్నానా? ఇప్పుడు నేనేం వాయించటానే, నీకు అర్థం అవటం లేదు కనుక ఎవడో ఒకడు స్పష్టంగా చెప్పకపోతే నీకు అర్థం అవటం లేదు విషయము అని స్పష్టంగా చెప్తున్నాను. అంటే అది కూడా మీరు వింటానంటే, ఇది మీకు నచ్చలేదనుకోండి, మీకు నచ్చే భాషలోనే ఇంతమంది గురువులు చెప్పారు. కానీ నాకేమనిపిస్తోందంటే గురువులు చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ప్రేమలో ఇంకో జన్మలో చూద్దాంలే. కానీ నాకు ఇంకో జన్మలో ఇక్కడ పని ఉండదు. చేత నేను చెప్పవలసింది ఈ జన్మలో చెప్పాల్సిందండి. వాళ్ళకి టైం ఉంది చాలా, నాకంత టైం లేదు. అర్థమవుతుంది ఏం చేయాలని అంటున్నాను? ఎట్టి పరిస్థితుల్లోనో కాదు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడికైనా వెళ్తే తిరుపతికి వెళ్ళామనుకోండి, తిరుమలకి, అక్కడ ఎవరి గురించి చదువుకుంటాం? కేవలం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుంటాం, పూర్తిగా అవగాహన చేసుకుంటాం తప్ప. ఈ సంకల్ప పత్రాలు అనేటటువంటివి ఏమిటి అంటే బయట వాళ్ళకి, అక్కడ ఆల్రెడీ ఒక సంస్థలో పనిచేస్తున్నాడు కామన్స్ లెక్చరర్కి, నువ్వు కెమిస్ట్రీ అప్లికేషన్ ఫామ్ నింపు అంటే మరి సమన్వయం అవుతుందా అవదా? నాకు తెలియదు ఈ సమన్వయం ఎలా అవుతుందో, చేత కావటం లేదు నాకు కూడా. కానీ భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఎవరి యొక్క శ్రద్ధను డిస్టర్బ్ చేయకు. ఇంకంటే నువ్వు శ్రద్ధని డిస్టర్బ్ చేసావు, కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక మహావ్యక్తిని కనుక నువ్వు చూపించలేకపోతే వాడి అటు శ్రద్ధ పోయింది, నువ్వు దానికి ఆల్టర్నేటివ్ ఇవ్వలేదు, వాడు రెండింటికి చెడిపోతాడు. అర్థమవుతుంది? అంటే చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఆ సంకల్పం అంటే ఏమిటి? నేను మీ నుంచి ఏమి కోరుకుంటున్నాను, మొట్టమొదట నేను కోరుకునేది ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు కొంతమంది కొన్ని నెలలు సెలవు పెట్టేసి నాతో పాటు తిరగండి, నాతో పాటు తిరగండి అని నా దగ్గరికి వచ్చేసి జీవించకండి. నేను టైం టేబుల్ ఇచ్చాను, నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకంటే ముందు వెళ్ళండి. అక్కడ మాస్టర్ వస్తున్నారు, దాన్ని తగిన వాతావరణం ఉండవు లేదు, మీరు ఏర్పాటు చేయండి, వాళ్ళని అడగండి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీరు చేయలేదండి, నేనేం చేస్తాను? ఏముంది, ఒక కుర్చీ ఓ మైక్ మనం మూసుకెళ్ళలేమా ఏంటి? వాళ్ళని ఎందుకు అడగల? అంటే వాళ్ళ మీద కోపంతో చెప్పటం లేదు, మీకు అది అర్థం అవ్వాలా? మనము వాళ్ళ సంస్థకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మనం అంటి ముట్టకుండా చెప్పేది ఆ సంస్థ యొక్క గొప్పతనం కావచ్చు, అది కావచ్చు, కానీ మనం ఉనికి వాళ్ళకి తెలియకూడదు. మహావీరుడి యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. మహావీరుడికి వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చేసాక అన్న వదిన దగ్గర ఉండేవాడు, అన్నవ రాజు, వదిన మహారాణి. వదినకి మహావీరుడు అంటే చాలా ప్రేమ. వైరాగ్యం వచ్చేసింది మహావీరుడికి. అంటే మహావీరుడు ఏమన్నాడు, నేను వెళుకుతున్నాను, ఇదంతా వదిలి, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అంది వదిన. ఏం మాట్లాడలేదు, ఆర్గ్యూ చేయలేదు, ఏం చేయలేదు, రైట్ అన్నాడు. తర్వాత వదినికి అనుమానం వచ్చింది, అసలు మహావీరుడు ఉన్నాడా లేదా రాజభవనంలో అని. కోరికలేమీ లేవు, వాళ్ళ పనులకు అడ్డు తగలటం లేదు. వదిన అన్న వాళ్ళు చెప్పిన పని చేస్తున్నాడు, కానీ నో రియాక్షన్. అప్పుడు వదిన ఏమంటే, బాబు నువ్వు ఎక్కడ పోతావు అక్కడికో, నువ్వు ఉన్నావు ఒకటే లేకపోయినా ఒకటే. వైరాగ్యం అంటే అదే, అంతే తప్ప వైరాగ్యం వచ్చిందని ఇల్లు విధులు పెట్టుకోవటం కాదు. వైరాగ్యం అనేది ఎక్కడ రావాలి? మనసులో రావాలి. ఆ వైరాగ్యం మనసులో వచ్చింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, అసలు నువ్వు ఉన్నావా లేదా అని అనిపించాలి మనుషులకి. ఇంకేత మనం ఏ ఆశ్రమానికి వచ్చినా ఎక్కడికెళ్ళినా ఏమని తెలియాలి, వీళ్ళు ఉన్నారు ఓరి నాయనే, వీళ్ళు ఎప్పుడు పోతారా బాబు అని కాకుండా, అంటే ముట్టినట్టు వాళ్ళ ప్రోగ్రామ్స్కి మనం చెయ్యూతనిస్తూ వాళ్ళ కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేటట్టు చూసుకుంటూ. మళ్ళీ మీరు టీచర్స్ అయిపోకండి, ఇలా కాదండి, మీరు ఇలా చెప్పాలండి. ఎన్ని వ్యాసాలు, రెండు ముక్కలు కూడా రావు, మనం చెప్పడం మొదలెట్టేస్తాం. అప్పుడు ఒక సంస్థ ఉంది, అది ఎన్నో ఏళ్లబట్టి ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, గ్యారంటీగా ఆ పద్ధతికి ఏవో కారణాలు ఉంటాయి, నీకు నాకు తెలియని కారణాలు. అంటే మనం ఏం చేయాలి, దానికి ప్రూఫ్ చేయాలంటే మీరు దాన్ని ఏం డిస్కస్ చేయకండి, ఎవరిని డిస్కస్ చేయకండి, కానీ మనం నేర్చుకుందాం. మనం నేర్చుకుంటున్నప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం చెప్పిన విషయంలో ఏదైనా సత్తా ఉంటే వాళ్ళే వస్తారు. మనం చెప్పిన విషయంలో సత్తా లేదనుకో, వచ్చేవాళ్ళు పోతారు. ఇంతేగా, రెండు జరుగుతాయి అని చెప్పారు, మనమేం చేయలేము. అదే అర్థం చేసుకోండి. దాని తర్వాత అతి ముఖ్యమైనది, అసలు ఇదంతా ఎందుకు నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి, కఠోపనిషదీయ జ్ఞానము మొత్తము కూడా ఒక ఆశ్రమంలో నాతో పాటు జీవిస్తూ మీరు నేర్చుకోగలరు. కానీ ఇలా వచ్చిపోతూ నేను ఒకసారి దండం పెట్టేసుకుని మేము అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం, మాస్టర్ మీరు చాలా గొప్పవాళ్ళని నన్ను పొగిడిస్తే, లేకపోతే మాస్టర్ మీరు చెప్పారు ఏం జరగలేదు అన్నా, నేను చేయగలిగేది లేదు, జరిగితే మీ అదృష్టంలో జరుగుతుంది, జరగకపోయినా మీ అదృష్టం. నాది ఏముంది అక్కడ మధ్యన, ఇచ్చినే నుంచోట. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, గురువుకి మీరు ఎంత సంపర్కంలో ఉంటే అంత తొందరగా మీ జీవితాలు లైన్లో పడతాయి. ఇంకా నాకు ఒక ఆశ్రమం కావాలి, 200 మంది నాతో ఉంటారా, 300 మంది నాతో ఉంటారా, 20 మంది నాతో ఉంటారా, 5 గురు నాతో ఉంటారా, నాకు తెలియదు. ఆశ్రమం మాత్రం పద్ధతిగా ఉండాలి తప్ప, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, దెబ్బలాడుకోవటం, నేను చెప్పింది వాడు వింటాను లేదండి, వీడు చెప్పింది ఇప్పుడు జరుగుతుందంతా అదే తెలుసు అని చెప్పి నేను అన్ని ఆశ్రమాన్ని మూసేశాను. నేను మూసేశాను అంటే నేనేం మూసేలే, నేను బయటకు వచ్చేసాను అన్ని ఆశ్రమాన్ని. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఒక ఆశ్రమం పెట్టినంత మాత్రాన అది రన్ అవుతుందని మీరు అనుకోకండి, నేను చెప్పింది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నచికేతుడు శ్రద్ధను పరిపక్వం చేసేటటువంటి ఆశ్రమాలు కావాలి. శ్రద్ధ అంటే ఏంటి, ఆసక్తి బుద్ధి, భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి బుద్ధి శ్రద్ధ. ఎప్పుడైతే నువ్వు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతావో, నీ ఏకైక లక్ష్యం ఏమవ్వాలి, భగవంతుని కలుసుకోవాలి. ఆ దృష్టి రాలేదనుకోండి, నీకు ఆసక్తి బుద్ధి లేదు, శ్రద్ధ లేదు అని అర్థం. అది అర్థం చేసుకోండి శ్రద్ధ అంటే ఏంటి. అందుకే రెండవ పిచ్చి గురించి నేను చెప్పాను, అరవిందో యొక్క రెండవ పిచ్చి. ఏంటి రెండవ పిచ్చి? నేను భగవంతుడితో ముఖాముఖి మాట్లాడాలి, భగవంతుడితో చూడాలి. మీకు ఆ కోరిక ఉంటే రండి నాతో పాటు, అలాంటి ఆశ్రమం ఒకటి పెట్టుకుందాం. అక్కడ భగవంతుడితో ఎలా మాట్లాడాలి, కోరికలు ఉన్నవాడు భగవంతుడితో మాట్లాడాలి. ఎందుకంటే భగవంతుడు దెంబేలెత్తి పారిపోతాడు, చస్తాడనమాట. ఇంకేత మనం దుగ్ధదో పిండదాన్ని మొదలెడతాం. మనం నువ్వు భగవంతుడిని ఏం పిండలేవు, నీకున్నటువంటి కోరిక ఏముంది, కానీ నువ్వు పిండటం మొదలెట్టినప్పుడు జరిగే ప్రమాదం ఏంటి అంటే, నువ్వు నీ పురాకృతమైనటువంటి మంచి కర్మల్ని పిండుకుంటావు. నీకు సుఖం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, నీ పురాకృతమైనటువంటి మంచి కర్మ నుండి సుఖం వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు మంచి పనులు చేయకండి, ఏమవుతున్నప్పుడు పిండుకోవటం మొదలు పెడితే తొందరగా అయిపోతుంది. ఇంకా అయిపోయాక ఏం మిగులుతుంది? అందువల్ల చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మేము కష్టాల్లో ఉన్నాము, దేవుణ్ణి నమ్మని వాళ్ళు చాలా సుఖాల్లో ఉన్నాడని. కారణం అది కాదు, కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కనీసం కొన్ని మంచి పనులైనా చేస్తున్నారు, భగవంతుడిని నమ్మేవాడు అసలు ఏ మంచి పని చేయడు, ఏమి చేయడు వాడు. ఏదైనా అంటే నా గురువు నా చేత అలా చేయిస్తున్నాడు, గురువుకి ఇదే పని నీ చేత చేయిస్తూ కూర్చోటే, ఇంకా పాపం ఆయన పని పాట ఏమీ లేదన్నమాట. నువ్వు పరిపూర్ణంగా సమర్పణ చేసుకోగలిగి నీ మనస్సులో ఏమీ లేకపోతే నీ చేత ఏమైనా చేయించగలడే. కానీ కోరికలతో పంప మునిగిపోయేటట్టు ఇన్ని కోరికలు పుట్ట తెచ్చుకున్న వాడితో గురువు ఏం చేయిస్తాడు, భగవంతుడు ఏం చేయిస్తాడు, ఏం చేయించలేదు. అంటే ఎప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి పనికి మంచి ముసుగు వేసుకోకండి, అది చాలా పాపం. అది దేవుడు నీ చేత ఏమి చేయించాడు? నేను చాలా సార్లు మనుషులకు చెప్తాను, నేను గురు చరిత్ర చదవాలి అంటే అయ్య నా చేతి చదివించుకుంటాడండి. నీకు అర్థమవుతుందా ఎంత మూర్ఖత్వం అది? నువ్వు చదవకపోతే సాయికి ఏమవుతుంది? నీకు ఎప్పుడైనా అసలు అనిపించిందా అది? నువ్వు చదివితే ఎంత, చదవకపోతే ఎంత? నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత సాయికి? నీకు అర్థమవుతుంది అది? నువ్వు లేకపోతే ఏమవుతాడు సాయి? ఆనందిస్తాడేమో, ఓ గోకుడు తగ్గిందని అంతేగా. అంతేట ఆయన యువకుడు, ముసలాళ్ళైనటువంటి పండితుడు, జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన మౌనంగా వస్తాడు, శిష్యుల యొక్క సంశయాలు పోతాయి. గురువోహ మౌనం, శిష్యులు మీ సంశయాలన్నీ పోతాయి. మీరు ఇది ఒక్కటి మన పెట్టి ఆచరిస్తే మీరు రెండు నిమిషాలు పెట్టుకుని పోతాయంటే ఇన్నేళ్ల బట్టి ముద్దుల్లాగా జీవిస్తూ సడన్ గా ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది? కానీ ఇది నేర్చుకోండి. మీరు ఎక్కువసేపు మీ జీవితంలో ఇది మళ్ళీ మీరు గట్టిగా ఇలా నొక్కేసుకోకల్లా, జస్ట్ ఇలా ఉంటే చాలు, టచ్ అవుతూ ఉంటే చాలు. నిరంతరం ఉంచుకోవచ్చు మీరు, నిరంతరం మీరు అలా ఉంచుకుని ఒక రెండు మూడు నెలల రోజులు అలా ఉంచుకుని చూడండి మీకు ఎంత తేడా వచ్చేస్తుందో మీ ఆలోచన విధానంలో. ఇంకా దీన్ని జ్ఞానముద్ర అంటాం. ఇలా పైకి పెడితే చిన్న ముద్ర అంటాం దీన్ని. దీన్ని ఇలా కింద పెట్టామనుకోండి జ్ఞానముద్ర అంటాం. పేరు మారిపోయి చూసారా, పేరు మారిపోయి అంటే దాని ఉపయోగాలు కూడా మారిపోతాయి. ముఖ్యంగా లలితోపాసన చేస్తున్నప్పుడు చిత్ అగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత చిత్ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర వేస్తున్నటువంటి వాళ్ళు దేవకార్య సముద్యత దేవతల పనులు కూడా వాళ్ళు చేసి పెట్టగలుగుతారు. ఆ ముద్రలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం ఇది నడుస్తున్నా చేస్తున్నా కూడా మీరు ఇలా పెట్టుకుని ఉండవచ్చు. అదొక సాధనలాగా మీరేం చేసుకో, ఇలా ఉంటే అసలు ఎవరికి తెలియదు కూడా. మీరు ఈ ముద్ర వేసుకున్నాక పద్మాసనం వేసుకుంటారు. మీరు పద్మాసనంలో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే కుడి కాలుని ఎడంతోడ మీద, ఎడం కాలుని కుడి తొడ మీద పెట్టుకోవాలి. తెలుసుగా మీకు చాలా మందికి, చేసి చూపించాలా? చేసేయండి. కాస్త జాగ్రత్త చూసుకుని చూడండి. ఒకళ్ళు ఒక మూడు అంగుళాలు వెనక్కి, ఒకళ్ళు మూడు అంగుళాలు ముందుకే వస్తే సరిపోతుందమ్మా. నేర్చుకోగలిగారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు అక్కడ చేతింపేని అక్కడ మీ మానసిక స్థితి చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి. నాలుగు రకాలైనటువంటి మానసిక స్థితులు ఉంటాయి. కూర్చున్నంతసేపు కూర్చోండి, కూర్చోలేకపోతే మీరు కుడికాలని కింద పెట్టేసుకోండి. అర్ధ పద్మాసనం అంటాం. అంటే ఎడంకాలు కుడికి, కుడికాలేమో ఎడం తొడ మీద ఉంటుంది, ఎడంకాలు కింద పెట్టేసుకోండి. అంటే అప్పుడు దాన్ని ఏమంటాం మనం? అర్ధ పద్మాసనం అంటాం. ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు సగంతో మొదలు పెడదాం. భారతదేశంలో వ్యక్తులు నాలుగు రకాలుగా జీవిస్తారు, ఐదో రకంగా జీవించేటటువంటి వ్యక్తులు లేరు అని మన శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం చెప్పేటటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి చెప్తుంది. ఒక్కసారి చక్రాల గురించి మూలాధారం స్వాధిష్టానం అనే చక్రాలు విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులేదండి? సరే దింపండి దింపండి. చక్రాల గురించి చెప్పవలేను. ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక కార్పెంటర్ ఉన్నాడు, వాడు తన కాలుని చాలా ఎక్కువ ఉపయోగించుకుంటాడు, తన చేతుల్ని చాలా ఉపయోగించుకుంటాడు, ఇందులో ఏది రైట్? అనుమానం ఉందా మీకేనా? అనుమానం లేదు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, వాడి కాళ్ళని కట్టేశాం మేము, వాడు ఫుట్బాల్ బాగా ఆడగలడు, ఆడలేడు. ఎందుకు ఆడలేడు? ఇంకా ఫుట్బాల్ ఆడాలి అంటే కాళ్ళు ఉపయోగించుకోవాలని తెలుసు కదా మీకు. అలాగే మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో ఒక కేంద్రాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఏ కేంద్రాన్ని ఉపయోగించుకుంటాం అంటే మన ఋషులు ఏం చెప్పారంటే, మన మెడ దగ్గర ఒక కేంద్రము ఉంది, దాన్ని విశుద్ధి చక్రము అంటాము, ఆ చక్రాన్ని ఉపయోగించుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు కాళ్ళు ఉపయోగించుకుంటాడు అని మీకు ఎలా తెలుసు? ఓ కార్పెంటరు చేతులు ఉపయోగించుకుంటాడు అని మీకు ఎలా తెలుసు? ఓ తిండిపోతూ ఉన్నాడు, వాడు చేతులతో పాటు వాడి శరీరంలో ఉన్న ఇంకొక అంగానికి పని పెడతాడు, అదేంటది? ఇంకా మీకు తెలుస్తుంది కదా, అంచేత వాడు మిగతా అంతా కాదు, తిండిపోతూ అంటే వాడు నోటికి పని చెప్తాడు, పొట్టకి పని చెప్తాడు. అంటే మనం చేసేటటువంటి ఒక్కొక్క పనితో మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది మన ఋషులు కనిపెట్టారు. నువ్వు మాట్లాడినప్పుడు నీ మెడ వెనకాతల వెన్నుపూస మీద విశుద్ధి చక్రము అని ఒక చక్రం ఉంటుంది, అది బాగా పనిచేస్తూ ఉంటే నువ్వు మాట్లాడగలవు, అది బాగా పనిచేయలేకపోతే నువ్వు మాట్లాడలేవు. వాళ్ళు ఎలా కనిపెట్టారు, ఆ విజ్ఞానం ఏమిటి, అది మెల్లిగా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు మీరు అడిగితే చెప్తా. మాట్లాడాలి అంటే ఎక్కడుంది చక్రం? అది వాసన. మంచి సువాసన వేస్తూ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, దుర్వాసన వేస్తూ ఉంటే. కానీ అది ఎప్పుడు మీరు చేయగలరు? ముక్కు సమానంగా పనిచేస్తే. ముక్కు పనిచేయలేదనుకోండి, సువాసనలు తెలియవు, దుర్వాసన. అంచేత ముక్కు మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీ వెన్నుపూస కిందన మూలాధార చక్రము అని ఒక చక్రం ఉంది బాబు, ఆ చక్రము సవ్యంగా పనిచేస్తూ ఉంటే మీ ముక్కులు పనిచేస్తాయి, లేకపోతే మీ ముక్కు పనిచేయదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా పెద్ద సైన్స్. ఈ సైన్స్ ని ఈనాడు మెడికల్ టెక్నాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ అని చదువుతున్నారు డాక్టర్లు. ఎండోక్రైనాలజీ అని ఒక పెద్ద MD-DM కోర్సులు ఉన్నాయి. డిఎం కోర్సులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక డాక్టర్లో PhD చేయడం. అక్కడ ఇది స్పెషల్ సబ్జెక్ట్ ఎండోక్రైనాలజీ, అంటే మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల గురించి తెలుసుకునుట. ఈ గ్రంథులనే మన ఋషులు చక్రాలు అన్నారు. ఈ చక్రాలకి గ్రంథులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అది మనం తర్వాత నేర్చుకుందాం. కానీ ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వేసే పద్మాసనంలో ఈ 6 గ్రంథులు కదులుతాయి, అందుకు ఇది చెప్పేది. మొదటిది ఏంటి, మీరు మాట్లాడగలగటానికి కావలసినటువంటి ఒక గ్రంథి ఉన్నది, అది ఎక్కడుంది? మెడ వెనక భాగంలో ఉంది, సర్వైకల్ స్పాంజులైటిస్. పేరు విన్నారు ఎప్పుడైనా? ఈ రోగం పేరు కూడా వినలేదా? ఖచ్చితంగా చాలా మంది ఇళ్లలో మెడ నొప్పి ఉన్నటువంటి వ్యక్తులు గ్యారంటీగా ఉంటారు. మీ ఇళ్లలో మీ అమ్మ కానీ నాన్నకు కానీ చెల్లెళ్ళకి కానీ ఎవరికో ఒకరికి మెడ నొప్పి లేకుండా ఉందా? ఉంది కదా అందరికీ. ఈ మెడ నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఈ చక్రంలో లోటు రావటం వల్లే. ఈ చక్రం మీకు ఏ శక్తిని ఇస్తోందని చెప్పాను ఇప్పుడు నేను, వాక్ శక్తి. అది గుర్తుంచుకోండి మనసులో, మెడ దగ్గర ఉన్నటువంటి చక్రము వాక్ శక్తిని ఇస్తుంది. చివారను ఉన్నటువంటి చక్రము, మూలాధార చక్రము ఏ శక్తిని ఇస్తోంది మీకు? వాసన చూడగలిగే శక్తిని ఇస్తోంది, రుచి చూడగలిగేటటువంటి శక్తి స్వాధిష్టాన చక్రము అని. మీ బొడ్డుకి వెన్నుపూస చివర భాగానికి మధ్య ఉన్నటువంటి స్థలంలో ఉంటుంది, వెన్నెముక మీద, ముందు కాదు వెన్నెముక మీద. అంటే వెన్నెముక కిందన ఏ కేంద్రం ఉంది? వాసన చూసే కేంద్రం ఉంది. కొంచెం రెండు అంగుళాల పైన రుచి చూసేటటువంటి కేంద్రం ఉంది. దానికి పైన బొడ్డుకి వెనకాతల చూడగలిగేటటువంటి కన్ను రంగు రూపము చూడగలిగేటటువంటి శక్తి ఉంది. హృదయం దగ్గర స్పర్శ స్పర్శ అనుభూతి చక్రం ఉంది. దానిపైన మాట్లాడగలిగేటటువంటి చక్రం ఉంది. ఇంతవరకు అర్థమైంది కదా? ఇందులో పెద్ద విజ్ఞానం ఏం లేదు, సింపుల్ కామన్ సెన్స్. దీన్ని మన MDDM XYZ ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. థైమస్ గ్లాండే, పిట్యూటరీ గ్లాండే, పారాథైరాయిడ్ గ్లాండే, ఎడినాయిడ్స్, ఎడినాయిడ్స్ అదేంటది, ఎడ్రినల్స్, అది వాళ్ళు పెట్టినటువంటి పేర్లు. కానీ ఏదైనా మీకు అర్థమైంది కదా, మీరు ఐదు పనులు చేయగలుగుతారు మీ శరీరంతో. కింద ఉన్న దాంతో ఏం చేయగలుగుతారు? వాసన చూడగలుగుతారు. దానికంటే పైన ఉన్న దాంతో, దానికంటే పైన ఉన్న దాంతో, దానికంటే పైన ఉన్న దాంతో స్పర్శ, దానికంటే పైన ఉన్న దాంతో. అంటే ఇదంతా ఎక్కడున్నాయి? మీ శిరస్సు పైనే ఉన్నాయి, మెడ పైనే ఉన్నాయి కదా. ముక్కు, వాసన, నాలిక, రుచి, కళ్ళు రూపము లేకపోతే రంగు, స్పర్శ. ఈ చర్మం ఒళ్ళంతా ఉంది అది, కానీ మెయిన్ గా ఇక్కడ ఎక్కువ తగులుతూ ఉంటుంది మనకి. దాని తర్వాత వినికిడి. ఈ ఐదుంటి మీద మన జీవితం ఆధారపడింది. ఇందులో ఏది తగ్గినా కూడా మీకు ఆ పార్టీలో మీ జీవితం కట్. వినికిడి పోయిందనుకోండి, చూపు పోయిందనుకోండి, స్పర్శ పోయిందనుకోండి, ముక్కు పోయిందనుకోండి, రుచి పోయిందనుకోండి, కోమాలో గడిపోయినట్టు అనమాట. ఇవేమి పనిచేయకపోతే మీరు ఇప్పుడు మీరు వేయబోయేటటువంటి ఈ పద్మాసనము ఈ ఐదింటిని జాగృతం చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఈ ఐదు యాక్టివ్ అవుతాయి మీకు ఆటోమేటిక్ గా. కానీ ఇది ఐదు యాక్టివ్ అవ్వాలి అంటే మీరు కూర్చునేటప్పుడు మీ శరీరం ఒక విశేషమైనటువంటి పోజులోకి రావాలి. ఇష్టం వచ్చినట్టు కూర్చుంటే సరిపోదు. ఎవరైనా వేసి చూపిస్తారా కరెక్ట్ పోజు? ఇది నేల కట్టగలది. ముందు కాల్ స్ట్రైట్ గా పెట్టా, మెల్లిగా. ఇది మొత్తం మీ గద్దలకి తగలాలి. ఆ హీల్ ఇది చిన్నముద్ర, ఇది పోజు. అది కరెక్ట్ గా కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. అన్నిటికంటే ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే వెన్నుపూస నిటారుగా ఉండటం, అది చాలా ఇంపార్టెంట్. ఇంకేత వెన్నుపూసలోనే ఉందని చెప్తున్నాను నేను ఇక్కడ. మీ మూలాధార చక్రం కింద నుంచి కాళ్ళ వేపుకి కొన్ని నరాలు వెళ్తూ ఉంటాయి. ఆ నరాలు దీంతో కరెక్ట్ అవుతాయి. ఆ పోజులో ఉంది అది. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే పద్మము నీళ్ళల్లో తేలుతున్నట్టు ఉంటుంది. పద్మము నీళ్ళల్లో తేలుతున్నట్టు కూర్చోగలిగితే కూర్చోమని అర్థం తెచ్చుకోండి. మెల్లిగా మెల్లిగా. ఇంకోటి, ఆసనం నుంచి బయటకు వస్తున్నప్పుడు తొందరగా లేవకండి, చాలా మెల్లిగా తీసి లేవండి. కూర్చోగలిగితే కూర్చోండమ్మా. మీ శరీరమే మీకు చెప్తుంది ఎంతసేపు కూర్చోవాలని. మొదటి రోజు అరగంట కూర్చోవచ్చు, రెండో రోజు 2 నిమిషాలు కూర్చోవచ్చు, మూడో రోజు 5 నిమిషాలు కూర్చోవచ్చు, నాలుగో రోజు గంట సేపు కూర్చోవచ్చు. అంటే కూర్చోవచ్చు గంట సేపు అంటే ప్రాణాయామం మీరు 20 నిమిషాలు చేసినా, మీరు చదువుకుంటున్నప్పుడు గదిలో ఉన్నప్పుడు కూడా మీరు అలా కూర్చుని ఉండొచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమీ లేవు. ఒకటే లిమిటేషన్ మీరు తెలియసాటం ఏంటంటే కాలు తిమ్మిరిక్కుతున్నా, కాలు నెప్పెక్కినా మీరు ఇమీడియట్ గా ఆసనం నుంచి బయటకు వచ్చేయాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఈ ఆసనం యొక్క మానసిక స్థితి మీరు అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితిలో మీరు ఉండాలి. నేర్చుకున్నప్పుడు మూడు మానసిక లక్ష్యాలు మీరు చాలా స్పష్టంగా ఉండాలి. పద్మం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది, నీళ్ళల్లో ఉంటుంది, బురదలో ఉంటుంది. మనం కూడా మామూలుగా ఏ విధమైనటువంటి జ్ఞానము లేనటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తూ ఉంటాం. ఈ బురద నుంచి అది పైకి లేస్తుంది. ఏంటి ఆకర్షణ దానికి? సూర్యకిరణాలు. సూర్యుడి వైపు అది ఆకర్షింపబడుతుంది. అది సూర్యుడి వైపు ఆకర్షింపబట్టడంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంతమంది దేవీ దేవతలందరూ కూడా సూర్యుడి యొక్క కిరణాలే అనేటటువంటి భావం మీరు గుర్తుంచుకోండి. ఎలాగా మహాభారతంలో అక్షయ పాత్ర గురించి విని ఉంటారు మీరు, ద్రౌపదీ దేవి దగ్గర ఆ అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. శమంతకమణి గురించి చదివి ఉంటారు మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. రావణాసురుని రాముడు చంపాలి, దానికి అగస్త్యుడు వచ్చి ఏం చెప్పాడు? ఆదిత్యుడు అని చెప్పాడు. ఆదిత్యుడిది అంటే ఏంటి? అంతేనా, మొత్తము యోగ విద్య అంతా కూడా సూర్యకిరణ విజ్ఞానమే అని గుర్తుంచుకోండి మీరు. అది ఇట్ ఈస్ ఎ సైన్స్. ఆ సూర్యకిరణాలను మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు అని చెప్పేటటువంటిది, ఎన్ని సూర్యకిరణాలను ఎన్ని రకాలుగా మీరు ఉపయోగించుకోగలుగుతారు అనేటటువంటి విద్యే ఆధ్యాత్మిక విద్య. అంటే అక్కడ దేవుడు దెయ్యం కంటికి కనిపించింది ఏం లేదు. అసలు యాక్చువల్ గా అక్కడ ఉన్నది ఏంటంటే సూర్యుడి యొక్క కిరణాలు. అందుకని మీరు ఈ పద్మాసనంలో కనుక మీరు ఎప్పుడైతే కూర్చుంటారో మీకు తెలియకుండానే వినిపిస్తుందా చివరి వరకు? లాస్ట్ వినిపిస్తుంది కదా. అంచేత మీకు తెలియకుండానే మీరేం చేస్తారు అంటే సూర్యకిరణాలను మీరు ఆకర్షించుకోవటం మొదలెడతారు. అంచేత మీరు పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి. మీరు ఎక్కడ జీవిస్తున్నా కూడా మీ జీవితానికి ఆధారమైనటువంటిది మాత్రము సూర్యకిరణాలే, అది గుర్తుంచుకోండి. పద్మాసనంలో మీరు కూర్చుని మీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? సూర్యుడి వైపు వెళ్ళాలి. ఇందాక నేను చెప్పానే మూలాధారము అంటే వాసన, స్వాధిష్టానము అంటే రుచి, మణిపూరకము అంటే బొడ్డు, అనాహతము అంటే హృదయము, విశుద్ధి అంటే మెడ దగ్గర. ఇక్కడ మీ వెన్నుపూస మీద ఈ ఐదు చక్రాలు ఉన్నాయి. మన కుండలిని సాధన ఏం చెప్తుంది అంటే ఈ ఐదు చక్రాలు కూడా ఐదు రకాలైనటువంటి పద్మాలు. మీరేమని ఊహించుకోవాలంటే పద్మాసనంలో కూర్చున్నాక ఆ పద్మాలు వికసిస్తున్న భావన, అక్కడ పువ్వులాగా. ఆ ఐదు చోట్ల చెప్పాను కదా, మూలాధారము బొడ్డుకి మూలాధారానికి మధ్య బొడ్డు, హృదయము, మెడ. ఈ ప్లేసెస్ లో సూర్యుడి యొక్క కిరణాలు పడి అవి పైకి లేస్తున్నాయి అనేటటువంటి భావన చేసుకోవాలి. మీరు కళ్ళు మూసుకోండి ఒకసారి, పద్మాసనంలో మళ్ళీ కూర్చోగలిగితే కూర్చోండి. ఈసారి వచ్చినప్పుడు నేను పర్సనల్ గా చూస్తాను మీరు ఎలా చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రము దీన్ని అలవాటు చేసేసుకోండి. మీరు చాలా మందికి వచ్చి అదేం పెద్ద కొత్తది కాదు. ఈ మానసిక స్థితి మీరు గుర్తుంచుకోండి. ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది? మీ వెన్నుపూస మీద ఐదు చోట్లలో ఆ పద్మాలు వికసిస్తున్నాయి అనే భావన మాత్రమే చేసుకోండి. అది గంటలు గంటలు చేయక్కర్లే. మీరు ఓంకారం చేసే ముందు పద్మాసనం వేసుకోండి, కళ్ళు మూసుకోండి, నడువు నిటారుగా ఉంచుకోండి. మూలాధారం దగ్గర పద్మం వికసిస్తోంది, స్వాధిష్టానం దగ్గర పద్మం వికసిస్తోంది, మణిపూరకం దగ్గర పద్మం వికసిస్తోంది, అనాహతం దగ్గర పద్మం వికసిస్తోంది, విశుద్ధి దగ్గర పద్మం వికసిస్తోంది. కష్టమే లేదు కదా ఇది. ఇది చేసేసుకున్నాక మీరు మూడు సార్లు అయిపోగానే ఏమనుకోవాలి మీరు? నా జీర్ణ శక్తి అభివృద్ధి చెందుతోంది, ఏ విషయాన్నైనా కూడా నేను జీర్ణం చేసుకోగలుగుతున్నాను అనుకున్నాక మళ్ళా బాగా జరుగుతోంది, నా నాడీ మండల వ్యవస్థ గట్టిపడుతోంది, నా రక్త ప్రసరణ బాగా జరుగుతోంది, నా నాడీ మండల వ్యవస్థ గట్టిపడుతోంది, నా రక్త ప్రసరణ బాగా జరుగుతోంది, నా నాడీ మండల వ్యవస్థ గట్టిపడుతోంది. నేను సత్యాన్ని ధారణ చేయగలుగుతున్నాను, నా మస్తిష్కంలో సత్యాన్ని నేను ధారణ చేయగలుగుతున్నాను, నా మస్తిష్కంలో నేను సత్యాన్ని ధారణ చేయగలుగుతున్నాను. 2 నిమిషాలు మౌనంగా ఉండండి. ఈ భావన దాన్ని దిగనివ్వండి, మీరేం చేయకండి. ఇంకా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా యూ షుడ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. అమ్మ అనుగ్రహంతో ముఖ్యంగా ఈ దివ్య క్షేత్రంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఇదంతా చేసినా కూడా దైవం చేయవాత్ర పంచమని భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, దానికి ఇక్కడ మాత్రం లోటు లేదు. నా అనుభవంతో నాకు తెలిసిన దాంతో నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, భగవంతుడి అనుగ్రహానికి ఇక్కడ లోటు లేదు. చేయవలసింది ఏంటంటే మానవ ప్రయత్నమే, దాన్ని సవ్యంగా చేసుకోండి. మెడికల్ కాలేజీలో మీ పిల్లవాడిని చేర్చుతారు, చాలా డబ్బు ఖర్చు పెట్టి చేర్చుతారు. చేర్చట ఎందుకు? మరి తిండి దొరుకుతుందనా? విద్య నేర్చుకుంటాడు, ఆ నేర్చుకున్నటువంటి విద్య తర్వాత వాడికి సమాజంలో మర్యాద ఇస్తుంది, గౌరవం ఇస్తుంది కదా. మరి ఆ సింపుల్ బుద్ధి ఈ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎందుకు ఉండటం లేదు? ఇక్కడ ఎందుకు అడుక్కోవటం మొదలెడతాం మనం? అదే నచికేతుడు చెప్పింది. ఇక్కడ ఏ విద్య నేర్చుకోవాలి? మీరు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకోవటం వల్లే కదా వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు. మీరు ఎందుకు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు? ప్రెసిడెంట్లైనా ప్రైమ్ మినిస్టర్లైనా కాళ్ళ మీద పడుతున్నారు కదా. ఈ చంద్రబాబు నాయుడు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, పుట్టపర్తి బాబా దగ్గరికి వెళ్ళారు కానీ పుట్టపర్తి బాబా ఆయన దగ్గరికి వెళ్ళారా? వెళ్ళి నేను ప్రైమ్ మినిస్టర్ని వచ్చాను, నాకు దర్శనం అయ్యి అన్నాడా, లేకపోతే బయట కూర్చుని ఉన్నాడా అందరితో పాటు? అందరూ ఎలా కూర్చుని ఉన్నారో అలాగే కూర్చుని. సరే, ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడికి? అడుక్కోవటానికి వెళ్ళారు. అడుక్కోవటానికి వెళ్ళారు కనుక అలా కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళు, అంతే కదా. నచికేతుడు అంటే మనలో ఉన్నటువంటి శ్రద్ధ, మనం కూడా అలాగే చంపేసుకుంటాం. ఎందుకు చంపేసుకుంటాం? విద్య నేర్చుకోవటానికి వెళ్ళాం మనం. ఆధ్యాత్మిక విద్య నేర్చుకునేటటువంటి కేంద్రాలు ఒకప్పుడు మన ఋషుల ఆశ్రమాలు, జమీందారుల పిల్లలు కానీ, రాజుల పిల్లలు కానీ, ఎవరైనా సరే, ధనవంతుల పిల్లలా డబ్బు లేని పిల్లలా అనేది ఉండేది కాదు. అక్కడ అసలు ఆ ప్రశ్నే వచ్చేది కాదు. జాబాలి సత్యవంతుడు అనేటటువంటి కథలో సత్యకాముడు అనేటటువంటి కథలో నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు ఋషి. నాకు తెలియదు అంటాడు చాలా ఆనిష్టగా. ఓ వేచ కొడుకో, నాకు తెలియదు నా తండ్రి ఎవరు అని. కనుకరా అంటాడు. ఫామ్ ఫిలప్ చేయాలి కదా, బ్లాంక్ పెడితే అట్ట. తల్లిని అడిగితే తల్లి కూడా అది నేను పోయి చెప్పి నాకు తెలియదు నీ తండ్రి ఎవడు, నువ్వు మాత్రం నా అబ్బాయి. అంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్తాను, నేను జాబాది కొడుకుని సత్యకాముని, నాకు అవడో నా తండ్రి తెలియదు అంటాడు. అంటే ఆ విషయం ఏం అనలేవాడిని, గెంటేలే కదా నువ్వు పనికిరావు, నువ్వు బాస్టర్డ్ అనేం అనలే. ఇంగ్లీష్లో కూడా పెట్టలేదు, సంస్కృతంలోనూ పెట్టలేదు, తెలుగులోనూ పెట్టలేదు. ఏమన్నాడు, నువ్వు ఖచ్చితంగా సత్యకాముడివే, అలాంటి వాళ్ళు నాకు కావాలి. ఆ విద్య నేర్పేటటువంటి సంస్థలు లేవు, ఆశ్రమాలన్నీ కూడా అడుక్కునే సంస్థలుగా మారుతున్నాయి. గురువు ఎంత గొప్పవాడవుతే నీకు నాకు ఏం లాభం? నువ్వు మాత్రం అడుక్కోవటమేగా చేసేది. నువ్వు అడుక్కోవటానికి నువ్వు శ్రీరామశర్మ ఆచార్యని అడుక్కుంటే ఉంది, అరవిందోని అడుక్కుంటే ఉంది, అమ్మని అడుక్కుంటే ఉంది, ఎవరిని అడుక్కుందా ఒకటే. భౌతిక భిక్షాం దేహి అని నువ్వు రాజీవ్ మందిరం ముందుకు వెళ్ళి అడుక్కుందా ఒకటే, ఓ మధ్యతరగతి కుటుంబానికి వెళ్ళి అడుక్కుందా ఒకటే. నీకు పడివేసేది ఏంటి? మిగిలిందే మాత్రమే, అంతే కదా. అందులో ఈనాడు ఏంటని ఏం పెట్టంటాను నేను దాన్ని, పెద్దన్నం పెట్టే. అందులో కూడా 4-5 రోజులు ఉంచుకొని ఇంకా అక్కడ కూడా పనికి రాకపోతే అప్పుడు ఇస్తాం మనం, పాడైపోతే కదా. అంటే గురువుల దగ్గర అడుక్కోవటానికి వెళ్తున్నాం, ప్లస్ కామన్ సెన్స్ ఒకటి ఉండదు మనకి. ఎవరిని ఏం అడుక్కోవాలి? ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నా పిల్లవాడికి మెడికల్ నేర్పించండి అంటే భలే ఆనందిస్తారు కదా. ఇంత తెలివైనటువంటి వాళ్ళని మాకు అసలు లభ్యం లేదు. అసలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఇంటి అది పూజ చేయాలి, ఆధ్యాత్మిక విద్య నేర్పేటటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి విద్య కూడా అడగకుండా మనం ఏమో అడుగుతాం, మన కోరికలు ఏవో అడుగుతాం. అంటే మెడికల్ కాలేజీకి వెళ్ళి మాకు డబ్బు రావాలి, మెడికల్ కాలేజీకి వెళ్తే నీకు డబ్బు రావాలి అని అడిగితే డబ్బు రాదు. నువ్వు విద్య నేర్చుకుంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది, ఎందుకు రాదు? ఎవరి కోసం వస్తుంది? అలాగా ఈ ఆధ్యాత్మిక విద్య దగ్గరికి వెళ్ళేటటువంటి మనము చాలా గందరగోళ స్థితిలో పడాం. ఇంచేత నేను అది నేర్పిద్దాం అనేటటువంటి కోరిక ఉంది నాకు. అసలు గురువుల్ని ఏం అడగాలో అది అడగండి. నేను అదొక ఇన్స్టిట్యూషన్, మెడికల్ కాలేజీ ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. అది తెలుసు కదా మీకు. ఇంచేత వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా, వాళ్ళకి నేర్పాలి కదా రోగాలకి వైద్యం ఎలా చేయాలని. అందువల్ల గురువుల దగ్గరికి మీరు వెళ్తే మెడిసిన్ నేర్చుకునే వాళ్ళు వెళ్ళక్కర్లే అక్కడికి. ఎవరు వెళ్ళొచ్చు? రోగం ఉన్నటువంటి వాళ్ళు రోగం పోవటానికి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ రోగం పోగొట్టుకోవటానికి వెళ్తున్నారు తప్ప అక్కడ వైద్యం నేర్చుకోవచ్చు అన్నది మర్చిపోయాం మనం. అది నేను చెప్పేది. నేను చెప్పిన ఉదాహరణ అర్థం చేసుకోండి. అంటే గురువుల దగ్గరికి వెళ్ళి నా రోగం పోగొట్టండి అని అడగకూడదు అని నేను అంటే, ఎందుకంటే మెడికల్ కాలేజీ ఉంటే ఖచ్చితంగా అక్కడ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళాలి. ప్లస్ మెడికల్ కాలేజీకి అటాచ్ అయిన హాస్పిటల్కి వెళ్తే మీకు ఎక్కువ లాభం. ఇంకేంటే అక్కడ నిరంతరము ఆ విద్య చదువుతూ నేర్పిస్తూ చూసేవాళ్ళు ఉంటారు. ప్రైవేట్ ప్రాక్టీస్ దగ్గర ఏమవుతుంది, వాడు ఇదివరకు నేర్చుకున్న విద్య మాత్రమే ఉంటుంది, కొత్త విద్య రాదు వాడికి. కానీ మెడికల్ కాలేజీకి అటాచ్ అయినటువంటి వైద్యాలయం ఉందనుకోండి అక్కడ ఎందుకు ఎక్కువ మీకు జరుగుతుంది? అక్కడ చెప్పే టీచర్స్ డాక్టర్స్ ఉంటారు, అక్కడ పాఠం చెప్పే ప్రొఫెసర్సే కదా డాక్టర్లుగా చూస్తారు. మీకు పాఠం చెప్పాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? చదువుకోవాల్సిందే కదా. అంతేత గురువుల ఆశ్రమానికి వెళ్ళటం తప్పు లేదు కోరికలతో. కానీ అక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా ఉండాలి. నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు మనం కనిపించాలి వచ్చిన గొడవది. నేను ఏం కావాలనుకుంటున్నాను అర్థమైందా? నా మాటలు విని మీకేమనిపించవచ్చు అంటే మీరు కోరుకోవడం కాబోదు అని. అంటే హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి రోగం తగ్గించుకోవాలని అనకూడదా? తగ్గించుకో నువ్వు, కానీ రోగం తగ్గించుకునే వాళ్ళగా ఉండి రోగం తగ్గించుకుని పారిపోకు. ఏమవ్వాలి నువ్వు? ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకునేటటువంటి వ్యక్తులకి మనం ఏదైనా ఒక కేంద్రాన్ని చూపించగలమా? ఇప్పుడు నేను అడిగేది చేసేది అది. ప్రతి వ్యక్తి కూడా నాకు తెలిసి 1962లో మొట్టమొదటిసారి సత్యసాయిబాబా ఒక అనౌన్స్మెంట్ చేశారు. నేను వేదిక విద్యాలయం పెడుతున్నాను, నేను ఈ వేద విద్యాలను నేర్చుకునేటటువంటి వాళ్ళు రాబోయేటటువంటి కాలంలో మంత్రులు అవుతారు. చివరికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? మామూలు కాలేజీకి, డీముడి యూనివర్సిటీకి మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు లేకపోతే సత్యసాయిని చేస్తాడు. విద్య అడిగిన వాళ్ళకే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ అయిపోతాను అంటే సరిపోదు, వాడు మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, పరీక్ష రాయాలి, దాంట్లో సెలెక్ట్ అవ్వాలి వాడు. అసలు అడగని వాళ్ళకి ఏం చెప్తాం? అంతేత మామూలుగా ఉండేటటువంటి ఆ వేదిక స్కూల్ని దేనికి మార్చేశాడు? కానీ నిరాశ నాకు ఎందుకు లేదు అంటే రామరాజ్య స్థాపన జరిగిపోయింది, వేద విజ్ఞానానికి చాలా స్పష్టమైనటువంటి రూపకల్పన జరిగిపోయింది. 2000లో రామరాజ్య స్థాపనే కాదు, రాముడే రాజ్యాభిషేకం కూడా చేయించేసుకున్నాడు. మీకు తెలియదు అది ఇంకేంటే మా దృష్టి ఎవడుతుంది. అంతేత ప్యారలల్ గవర్నమెంట్, ఆధ్యాత్మిక గవర్నమెంట్ రన్ అయిపోతుంది ప్రపంచంలో. కానీ ఎవరికి తెలియదండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి గురించి చెప్తున్నాను నేను? టానీ నాడర్ మహర్షి రాజ్యాభిషేకం చేసేసాడు. వేదానికి మానవ శరీరానికి మధ్య సంబంధం అని తెలిసినటువంటి వ్యక్తిని రాముడుగా రాజ్యాభిషేకం చేశాడు. అతనికి టానీ రామ్ అని పేరు పెట్టాడు. ఆ రాజ్యం జరుగుతోంది అక్కడ. వాళ్ళకి వేరే ముద్రలు ఉన్నాయి, మనకి ఎలాగైతే మన నాణ్యాలు అవి ఉన్నాయో వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. వాళ్ళ నాణ్యాన్ని బంగారంతో గుద్దుతున్నారు. బంగారపు నాణ్యం ఏ దేశంలో అయినా తెలుస్తుందిగా, దాని మీద ఏ ముద్ర ఉందని ఎవడు చూడ్డు. అందులో రామముద్ర ఉందని బంగారు నాణ్యాలు చలామణి అయిపోతున్నాయి. కొంతమంది మాస్టారు మీకు ఆ నాణ్యాన్ని పంపిస్తాను అన్నారు. పంపిస్తే నేనేం చేసుకుంటానని ఈ బంగారం నీ దగ్గర ఇస్తుంది, మళ్ళీ నన్ను ఎవడో ఏదో కేసులో ఏడిపిస్తాడు. బంగారం నాణాలే ఒక్క లేదు, ఆ పుస్తకాలు నాకు పంపించండి. ఎలాగా మహేష్ యోగి ఆ ధ్యాన విధానాన్ని దాన్ని ఎలా చూశాడు? ఇంకా అదొక రామరాజ్య స్థాపన అయిపోయింది. భారతదేశాన్ని వాళ్ళు 12 భాగాలుగా విభజించారు. ప్రతి దేశంలోనూ కూడా ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ 2,222 ఎత్తు భవంతులు కడుతున్నారు. దాంట్లో 100,000 వేదము తెలిసినటువంటి పురోహితుల్ని పెట్టి వాళ్ళు వేద పారాయణ చేయిస్తున్నారు. అంతేకాదు నువ్వు నేను ఇక్కడ కూర్చునేది ఏంటంటే చిన్నపిల్లల ఆటే, అసలైంది జరిగిపోతుంది. కానీ అలాంటి కమ్యూనిటీలో కూడా మీరు రాజ్యం చేసి మేము మీకు చెప్పగలము అనేటటువంటి దమ్ము కేవలం భారతీయులకే ఉంది. ఎందుకంటే ఆయన ఎంతమందికి చెప్పినా నాకు తెలిసి ఆయన విదేశీయులకి చెప్పేది, విదేశీయులకి ఆయన చెప్పింది మాత్రమే తెలుసు. కానీ నేర్చుకున్న వాళ్ళు ఇంతవాళ్ళు చేయరు. ఖచ్చితంగా రామరాజ్యం స్థాపన జరిగిపోయింది 2,000. మీరందరూ మనమందరము సహకరించగలిగితే తొందరగా వస్తుంది, సహకరించకపోతే ఏమవుతుంది? రాముడికి ఏమవుతుంది, రామరాజ్యానికి ఏమవుతుంది, భగవంతుడికి ఏమవుతుంది? మీరేం పోజులు కొట్టుకోబాకండి, నేను లేకపోతే ఏమవుతుంది? జరగవలసింది జరిగిపోతుంది, చాలా బాగా జరుగుతుంది. కానీ సిగ్గు ఎందుకు పడాల్సి వస్తుంది అంటే నా పిల్లలు, నా ప్రేమలు, నా రోగాలు ఇవి వేస్తాలే తప్ప అసలు ఎంత అద్భుతమైనటువంటి కార్యాచరణ పద్ధతి జరిగిపోతుంది. అసలు ద బిల్డింగ్స్ హ్యావ్ స్టార్టెడ్. 100,000 వేద పండితులు కలిసి వేదాధ్యయనం చేస్తున్నారు. వాస్తు ప్రకారము అమెరికాలో ఒక ఊరు ఊరిని లేపించారు. వాస్తు ప్రకారం కరెక్ట్గా లేదని ఊరిని లేపించారు మేయర్. తెలుసు ఆ సంగతి మీకు? మీరేదో పిక్చర్ వేస్తారంటే మాకు వాస్తు ఏంటి మేము చూసుకుంటాం. మీ ఇళ్ళని పడగొట్టుకొస్తామని నేనేం చెప్పటమే, మీరు ఎన్నుకున్నటువంటి నరాధములు రాజులుగా ఉన్నంత వరకు ఇలాగే విడిస్తారు. మీరు విదేశాలలో ఓ మేయర్ నిర్ణయం, మేయర్ నిర్ణయం తీసుకుంటే ఊరు లేపేయచ్చు. లేపించారు 3 కిందట, లేపించారని పేపర్లు పడింది. తర్వాత కట్టేశారని పేపర్ వాడు వేయడు. వచ్చిన కూడా అది కట్టేస్తే ఎంత సుఖంగా ఉన్నారు అనేటటువంటిది పేపర్ వాడు వేయడు. ఓ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, ఆ ఊరిని లేపేశాక దానికి అనుగుణంగా కట్టాక మా జీవితాల్లో శాంతి వచ్చింది. కోరికలు తీరుతాయా తీరవా, కోరికలు ఉన్నంత వరకు సంతోషము కలవాడై ఉండెను. మరణావస్థ నుండి పునర్జీవించిన నిన్ను చూచిన వాడే కోపరహితుడై రాత్రుల ఎందు హాయిగా నిద్రపోవును. దీన్ని గురువుగారు ఏం చెప్పారంటే, హర్దిన్ నయమౌత్, ప్రతిరోజు మృత్యువు. మీరు ప్రతిరోజు రాత్రి వెళ్తున్నప్పుడు ఒక విశేషమైనటువంటి సాధనని కనుక మీరు చేసుకోగలిగితే ఆధ్యాత్మిక జగత్తులోకి మీరు ప్రతిరోజు రాత్రి మిందిమిందిగా వెళ్ళగలవు. అసలు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడానికి రాత్రుళ్లే మార్గము, మీరు నిద్రపోయినట్టేప్పుడే మార్గము. అందుకే నవరాత్రి సాధన అంటాం, శివరాత్రి సాధన అంటాం, త్రిరాత్రి వ్రతము అంటాం, అష్టమేధ యజ్ఞాన్ని కూడా మనం త్రిరాత్రి వ్రతము అంటాం. అందుకే నేను ఇప్పుడే ఏం చెప్తాను, మీరు ఏ మంచి ఇలాంటి స్థలానికి వెళ్ళినా కూడా 3 మీరు నిద్రపోండి. మీకు తెలియకపోయినా కూడా ఆ నిద్రలో అమ్మ ఏదైనా చేసేయచ్చు. మీ ఇళ్లలోకి వచ్చి అమ్మ చేయలేదు అది గుర్తుంచుకోండి. చిత్తవేషాలు వేయకండి. మీరు అమ్మ అన్ని చోట్ల ఉంది కదా, ఉంటే మాత్రం ఏం లాభం? నువ్వు దానికి స్పందించలేవు, కనీసం ఇక్కడ ఉంటే స్పందించేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. కనుక ప్రతి నెల 3 పాటు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరాలి అనేటటువంటి రూల్ని నేను పెట్టుకున్నాను. అదే టైం ఇప్పుడు మనం సాధనా క్యాంపులా కూడా పెట్టుకోవాలి అని మీకు చెప్పాను. అంటే ఇది నవంబర్ కదా, మరి డిసెంబర్ పూర్ణిమకి మనం ఎక్కడ ఉంటాం? పూర్ణిమకి వేదపాలైన ఉంటాం కదా. పూర్ణిమ ఎప్పుడైంది? 26. అంటే 26 రాత్రికి ఇక్కడికి వచ్చేస్తాం మనం. 26 రాత్రి, 27 రాత్రి, 28 రాత్రి, 3 ఉంటాం మనం. అర్థమైంది కదా? ఇంకా ప్రతి పూర్ణిమకి లేకపోతే పూర్ణిమకి దరిదాపులకి మనం వస్తాం. అంచేత ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది, మీరు గుర్తుంచుకోండి. దానికి తగిన ఏర్పాట్లో ఉండండి. 26 డిసెంబర్, 27 డిసెంబర్, 28 డిసెంబర్ మనం మళ్ళీ అమ్మ దగ్గర ఉంటాం. ఈ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఈ కఠోపనిషత్ని ఇంకా తీవ్రంగా చదువుకుంటాం మనం, చాలా తీవ్రంగా చదువుకుంటాం. దానికి తగిన ఏర్పాట్లు అవి చేసుకోగలిగితే ఆ రోజు 3 మనం సాధనలు చేసుకుందాం. ఆ సాధనలు ఎలా చేసుకోవాలో ఎలాగో మీరు చదవండి. అది చదివితే మీకే అర్థమవుతుంది సాధనలు ఎలా చేయాలి. ఇంతట మీకు పూర్తిగా 1 టైం ఇస్తున్నాను నేను. ఇప్పుడు అప్పుడు చేతులు ఒప్పుకుంటూ రాకండి, చదివిరండి. అవగాహన ఏం చేసుకోమని చెప్పాను నేను, నచికేతుడు అంటే మీలో ఉన్నటువంటి ఆసక్త్య బుద్ధి అని గుర్తుంచుకోండి. నచికేతుడు అనేటటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, మీలో ఉన్నటువంటి శ్రద్ధ. మీరు కనుక కరెక్ట్గా 3 కనుక చదువుకుని అప్పుడు వస్తే అమ్మ అనుగ్రహంతో ఏం మ్యాజిక్లు జరుగుతాయో, అనేక మందికి జరిగే మ్యాజిక్లు. ఇంకా దాన్ని మనసులో ఉంచుకుని రండి. ఇంకా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన యొక్క సంచలన అనేటటువంటిది ఒక దినపత్రికగా మారాలి. ఈమెయిల్ న్యూస్ లెటర్, ఆ న్యూస్ లెటర్ లో న్యూస్ ఎలా ఇస్తాం మనం, అలా న్యూస్ ఇవ్వండి. ఎలా ఇస్తారో నాకు తెలియదు, మీరు నేర్చుకోవాల్సింది. అది పద్ధతిగా ఇవ్వాలి. మేము చెప్పామండి వాళ్ళు మాకు న్యూస్ ఇవ్వలేదండి, ఇచ్చేటట్టు చూసుకోవాలి. నేను వస్తున్నప్పుడు ఏం మాట్లాడాను, కారులో ఏం మాట్లాడాను, ఇప్పుడిక్కడ ఏం మాట్లాడాను, క్లాసుల గురించి ఏం చెప్పాను, ఏం ప్రణాళిక ఇచ్చాను, డిఫరెంట్ హెడింగ్ న్యూస్ పేపర్లో. ఈమెయిల్ న్యూస్ లెటర్ కనుక మీకు ఒక్క నేపేసా డబ్బు ఖర్చు అవ్వదు. ఈమెయిల్లో మీరు దాన్ని కంపోజ్ చేసుకోండి. కంపోజ్ చేసుకున్నాక ఏం చేయాలి, ఈమెయిల్లో మన ఈమెయిల్ అడ్రస్ ఉన్న వాళ్ళందరికీ పంపించండి. పంపించేశాక మీరేం చేస్తారు, దాని యొక్క ఫోటో స్టేట్ ఆఫీస్ తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంచండి. వాళ్ళకి ఏం చెప్తారు, మీరు 5 తీసుకుని పంచాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 5 తీసి పక్కవాడికి పంచండి. అర్థమైందా చెప్పండి. ఈమెయిల్లో మాత్రం ఫ్రీగానే వెళుతుంది, ఏ రోజుకి ఆ రోజు వెళ్ళాలి. నాకు ఎలా సంభవం అవుతుందండి, ఈనాడు వాడు ఈ తీరికి మెసేజ్ ఇవ్వటానికి ఫ్లైట్స్ లో పంపిస్తాడు రాత్రికి రాత్రి. మీకు గుర్తుందా 2400 కుండీలు ఎగ్జిమ్ చేస్తున్నప్పుడు వాడు రికార్డ్ చేసేవాడు, రాత్రి 11:30 లోపల పంపించేయాలి వాడు. సింగపూర్ వెళ్ళిపోవాలి, సింగపూర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యేది. మామూలు న్యూస్ని వాడు సింగపూర్కి అక్కడికి పంపించుకుని ట్రాన్స్మిట్ చేయగలిగితే మీకు ఇంత నెట్వర్క్ ఉండి మీరు దాన్ని చేయలేకపోయారు అంటే ఏంటో అర్థం తెలుసా, నచికేతుని మీరు హత్య చేశారు. ఎఫ్ఐఆర్ ఎవరైనా రాసి ఏ రోజుకి ఆ రోజు మీరు ఎఫ్ఐఆర్ తీసుకుని, ఎఫ్ఐఆర్ అంటే ఏంటో చాలామంది తెలియదు కాబోదు, తెలుసా ఎఫ్ఐఆర్ అంటే ఏంటో, పోలీస్ స్టేషన్కి మొట్టమొదటి మీరు రిపోర్ట్ ఇస్తారనమాట. నచికేతుడు కనిపించడం లేదు, ఎవరో హత్య చేసేసారు కాబోదు. నేను మాత్రం అలా ఎఫ్ఐఆర్ ఇచ్చుకుంటూ ఉంటా ఆ న్యూస్ లెటర్ వచ్చేంత వరకు. కానీ దానికి మీ సామర్థ్యం కాదు ఇంపార్టెంట్, తపన ఇంపార్టెంట్. తపన, అందరూ కలిసి కూర్చుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ కాన్సన్ట్రేట్ చేసుకున్నా సెట్ అయిపోతుంది. ఇక మొదటిది నేను కోరుకునేది ఏంటి, సంచలనం అనేటటువంటిది నిజంగానే ఒక సంచలనం ఎలా సృష్టించాలి అంటే ఈమెయిల్ డైలీ పేపర్ కింద మార్చండి. రెండవది ఏం కోరుకున్నాను, నేను ఎప్పుడు ఎక్కడ క్లాస్ పెట్టినా 2 రకాలుగా విభజించినటువంటి వ్యక్తులు రావాలి. నన్ను కేవలం చూసిపోతాము అనుకునేటటువంటి వాళ్ళకి పూర్తిగా పర్మిషన్ ఉన్నది. కార్యకర్తలు ఏం చేయాలంటే అలా చూసిపోతాం అనుకునే వాళ్ళకి నన్ను చూసిపోవటానికి వీలుగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి. మాస్టర్ని మీరు ఏదో 10 నుంచి 12 11 నుంచి 12 ఏదో టైం పెట్టండి, చూసి వెళ్ళండి. ఏం తప్పు లేదు, అది ఏమీ తప్పు లేదు. కానీ ఆ చూసి వెళ్ళటానికి వచ్చిన వాళ్ళని క్లాస్కి దయచేసి అలౌ చేసండి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. దానివల్ల ఏమైపోతుంది అంటే రసాభాష అవుతుంది, ఇక్కడ వైబ్రేషన్స్ పోతాయి. రెండు వాళ్ళు విన్న 2 ముక్కల్లో వాళ్ళ దృష్టికోణంతో వాళ్ళు చూస్తారు ఏం చెప్పారో మాస్టర్, అదే చెప్తారు మాస్టర్ ఇలా చెప్పారట ఇచ్చంటే మొత్తం వింటే వచ్చేది వేరు. అంటే ఇప్పుడు కార్యకర్తలు మేము పనిచేస్తున్నాం క్లాస్ అటెండ్ కాలేమంటే క్లాస్ అటెండ్ అయ్యి కరెక్ట్గా దాన్ని చెప్పగలిగేటటువంటి ఒక వ్యక్తితోనూ సమూహంతోనూ మీకు సంబంధం ఉండాలి. వాళ్ళని అడగాలి మాస్టర్ ఏం చెప్పారు క్లాస్లో. 2 పనులు అవుడు చేయలేడు, ఎలా చేయగలడు. మీరు ఆర్గనైజ్ చేయాలి, క్లాస్లోనూ కూర్చోవాలి అంటే ఎట్లా కూర్చుంది కుదరదు, అది అర్థమవుతుంది కదా. ఇంకేత ఏబీ గ్రూప్లందరూ నేను అదే క్లాస్ నేను నేర్చుకుంటాము ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకంటే ముందు మీరు క్లాస్ జరిగే చోటకి వచ్చేసి ఉండాలి. అంటే నేను 26వ తారీఖున వస్తాను అంటే సాయంత్రం మీ 26 మధ్యాహ్నానికి వచ్చేసి ఉండాలి. మళ్ళా మీరు ఎప్పుడు వెళ్ళాలి, నేను వెళ్ళిపోయాక వెళ్ళాలి. అంతే తప్ప అది మంచిది కాదు అలవాటు. అసలు గురువు తర్వాత రావటం, గురువు ముందు వెళ్ళిపోవటం, అసలు గురువుకి కావాల్సిన మీకు తెలిస్తే కానీ గురువు సిగ్గు లేకుండా నాకు ఇలాగ మీరు మర్యాద ఇవ్వాలని చెప్పుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం భారతదేశంలో ఏర్పరుచుకున్నాం. గురువులు ఎక్కడైతే ఆవిర్భవించారు, గురువు మందు కూర్చునే సాహసం ఉండేది కాదు. గురువుకి వీపు చూపించేటటువంటి అలవాటు ఉండదు. గురువుకి చుట్టుపక్కల ఓ 20-30 అడుగుల దూరంలో వచ్చేవాళ్ళు కాదు మనుషులు, రాకూడదు మనుషులు, గమ్మన వాళ్ళని తప్ప. మరి ఇవంతా ఇంకా నేను నేర్పించాలి. ఇంకే అంటే మీకు చెప్పే నాథుడు ఎవడు లేడు, మీ అంతటి మీరు నేర్చుకునే మీకు ఎబిలిటీ లేదు, ఇంకా ఏం చేయాలి? కథ పట్టుకోవాలంటే ఎప్పుడు కూడా గురువు దగ్గర చేతులు ఊపుకుంటూ ఇలా ఉంటే అట్ట గురువు దగ్గర. మీరు సిగరెట్ కాల్చకలే, మీ నుంచే బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుంది అంటే పోరా నువ్వేంటి, మా కర్మ కాదు ఏదో ఉంది, రెండు రోజులు అవన్నీ చెప్తాను నేను మీకు సంగతి ఏంటి. మీ మనసులో అది ఉందని మీకే తెలియదు, వచ్చిన సమస్య అది, సమస్య అది. ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి పెద్ద గొడవ ఏంటి అంటే యు ఆర్ టాకింగ్ విత్ సంబడీ హూ నోస్ యూ ఇన్ అండ్ అవుట్. నిజంగా గురువు అవుతే వాడికి ఖచ్చితంగా తెలుసుంటాయి అన్ని. గురువు యొక్క గొప్పతనం ఏంటి అంటే వాడు తెలియనట్టు మిమ్మల్ని మోసగించి మిమ్మల్ని అలా బుద్ధగించగలడు, లేకపోతే మంట అది మండిపోతాడు, దగ్గరికి వచ్చే ధైర్యం ఉండదు. కానీ ఆ మంట అని తెలియాలి మీకు, అందుకే దాన్ని గురువుగారు ఏం చెప్తారంటే మహాజ్వాల అగ్ని. ఆ భావనతో ఉన్నటువంటి వాళ్ళకే ఆ అగ్ని అంటుతుంది, అందుకే దీన్ని నచికేత అగ్ని అన్నారు. ఐదు రకాలుగా ఆ మంట అంటుతుంది, దాన్ని అవగాహన చేసుకోండి. అలా అని చెప్పి మీరు నాకు దూరం ఏమైపోయి అక్కడ నుంచో వద్దు వ్యాసాలు వేయకండి, చెప్పింది ఏంటో అర్థం చేసుకుని నేను క్లాస్లో చెప్పింది మళ్ళా దయచేసి నన్ను వచ్చి అడగొద్దు. ఈసారి నిజంగా క్లాస్లో చెప్పింది ఎవరైనా అడిగితే నేను వాడి గొంతు నులిమేస్తా గ్యారెంటీ. క్లాస్లో అయితే స్పష్టంగా చెప్తున్నాను కదా నేను ఏం కావాలనుకుంటా, నాకు ఒక ఆశ్రమం కావాలి. టైం అయిపోయినట్టుంది భోజనానికి, చూసుకోమా 9 దాటింది. ఇంచేత నాకు ఒక ఆశ్రమం కావాలి, ఆ ఆశ్రమానికి రూపకల్పన డిసెంబర్లో జరగాలి. దానికి మేము చేసేస్తాం అన్నది కాదు, నాకు చేతన అవుతే నాకు అక్కడ చేసి చూపించాలి ఎక్కడో చోట, ఇది మేము ప్లేస్ పెట్టే మాట్లాడు. 27th, 26th, 27th, 28th మీరు ఎక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నారు కనుక 29th నుంచి ఇంకా మీరు ఆశ్రమంలో వచ్చి ఉండిపోండి. నాకు మాత్రం నచ్చాలి ఆశ్రమం, ఎట్టి పరిస్థితుల్లో నేను తీర్చి చెందాడిస్తాను. ఇప్పుడు చాలా మృదువుగా చెప్తున్నాను అన్ని విషయాలు. దాని తర్వాత డిసెంబర్ తర్వాత మాత్రము కేవలము వారానికి ఒకరోజు మాత్రమే నేను కోరికల కోసము దర్శనానికి వచ్చేటటువంటి వాళ్ళ కోసం ఇస్తాను కొన్ని గంటలు. అది కూడా మిగతా రోజులంతా కూడా తీవ్రమైనటువంటి తపశ్చర్యకి వెళ్తాము అని అనుకుంటున్నాను నేను, అలాంటి స్థలం నాకు దొరికితే. కానీ అలాంటి స్థలం మీరు చాలా సీరియస్గా పూర్వకాలపు ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా మీరు తీసుకురండి. అది నేనేం మీరు 50 ఎకరాలు 70 ఎకరాలు అంటానే, ఒక గది అయినా చాలు నాకు, నాతో పాటు కనీసము సాధన చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. వాళ్ళు లేనప్పుడు నేను ఉన్న చోట నాకు చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఆ చోటు నాకు వదలాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడుంటున్నా ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్గా ఉంది అది నాకు. ప్లస్ చాలా ప్రేమతో నేను అడిగిన కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసి తయారు చేశారని. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏకైక లోటు ఏంటంటే ఈ ఆశ్రమ వ్యవస్థ. అంటే ఆశ్రమ వ్యవస్థ కనుక మీరు ఆ 24, 25, 26 తారీఖుల లోపల చేయలేకపోతే ప్రమాదం ఏం జరగదు, నేను ఒంగోలులోనే క్షేత్రదీపంలో ఉంటాను. కేవలము వారానికి ఒకసారి 2 గంటల పాటు నేను మీకు కనిపిస్తాను బయట వాళ్ళకి, దాని తర్వాత మళ్ళీ నా జోలికి రాకండి. లేదు నాకు ఒక వాతావరణం, ఆశ్రమ వాతావరణం కల్పించగలిగితే నేను అక్కడ ఉన్నప్పుడు నాతో పాటు ఎంతమంది అయినా సాధన చేసుకోవచ్చు, తపస్సులు చేసుకోవచ్చు. ఆ తపస్సులు అవి చేసుకోవటం వల్ల మీకు ఏమీ లోటు ఉండదు. వారానికి ఒకరోజు అక్కడ కూడా నేను మీకు ఒక టైం ఇస్తాను, నాతో మాట్లాడదలుచుకున్న వాళ్ళు, కలవదలుచుకున్న వాళ్ళు ఆ టైంకి వచ్చేయండి, కలవండి, చాలా ఫ్రీగా కలవండి. వారానికి ఒకసారి కనుక నేను వెంపర్లాడుతాను, నాకు బోర్ కొడుతుంది కదా వారం రోజులు తపస్సు చేసి. మీరు వస్తే బ్రహ్మానందంగా మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. ఆ వచ్చిన వాళ్ళకి తగిన వసతి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఆశ్రమంలో ఉండాలి. అర్థం లేదా ఏం కావాలనుకుంటున్నాను? దానికి మీరు ఏం చేయగలరు, ఎక్కడ మళ్ళీ అక్కడ మాత్రం దయచేసి పోటీలు పడకండి. నేను అంటే నేను అని చివరికి 2 పిల్లలు కోట 2 కోతులు 1 పిల్ల నాకు కథ తెలియదు. చివరికి నాకు ఏమీ లేని స్థితిలో తీసుకువెళ్ళకండి, ఆలోచించుకోండి ఎక్కడో. అందుకే ఇప్పటి నుంచి చెప్తున్నాను ఎక్కడ ఏమిటి అనేది దయచేసి. నా ఇంటి పక్కనే మాస్టర్ ఉండాలని కోరుకోకండి, మీ ఇంటి పక్కనే ఉండాలనే కోరికే నన్ను మీ ఇంటి పక్కన ఉండకుండా చేస్తుంది, గ్యారెంటీ. అది ఎలక్ట్రాన్స్ లో సైంటిస్ట్ చెప్తూ ఉంటారు, ఎలక్ట్రాన్ చూడాలని నువ్వు లైట్ వేస్తావు అనుకో ఎలక్ట్రాన్ ఎగిరిపోతుంది ఇక సైన్స్ లో, అవునా? అలాగే మాస్టర్ మా ఇంటి పక్కనే ఉండాలి అనే కోరిక వచ్చేసరికల్లా ఏమవుతారు మాస్టర్? జై గురుదేవు.